నేను అనుకుంటాను ఇది ప్రస్తుతం నేను గడ్డి చేసింది, ఈ గడ్డి తగ్గించుకోవటం మంచిదే. ఈ గడ్డి తగ్గించుకుని మళ్ళీ 10 రోజుల్లో కొత్త గడ్డి వచ్చేస్తే ఏం ప్రయోజనం లేదు. ప్రస్తుతం గడ్డిగా ఉంది, గడ్డి తగ్గించుకోవడం మంచిది, కొత్త గడ్డి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు గడ్డి తగ్గించుకున్నందుకు మళ్ళీ 4 రోజుల్లో కొత్త గడ్డి వచ్చేస్తే ఈ కొత్త గడ్డులు వస్తూనే ఉంటాయి. ఒకవేళ గడ్డి తగ్గించుకుని కొత్త గడ్డులు వస్తాయి, కొత్త గడ్డులు వస్తాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఆ రెండు తలంపులు దేహాన్ని పట్టుకుని మనస్సును పట్టుకుని తిరుగుతూ ఉంటాయి. పాము పొట్ల ఎలా ఉంటుందో అలాగే రెండు తలంపులు కూడా దేహాన్ని, దేహం చుట్టూరు మనసు చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు, నాది అనే తలంపు, ఈ రెండు తలంపులే. ఈ రెండు నిజం కాదు, అవి తలంపులే. ఒకవేళ మీరు ధ్యానం చేసిన జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, విచారణ చేయొచ్చు, ఎన్ని చేసినా నేననే తలంపు, నాదనే తలంపు పరిష్కారం అయ్యే వరకు, అది పూర్తిగా నశించే వరకు, తాత్కాలికంగా మీకు ఎప్పటికప్పుడు ఆనందం వచ్చినా, శాంతి వచ్చినా అది నిలబడదు. మళ్ళీ అశాంతి వచ్చేస్తుంది, మళ్ళీ కొత్తగా దెబ్బలు వచ్చేస్తాయి. అంటే ఈ రెండు పరిష్కారం చేసుకోవాలి. ఈ రెండాటి నుంచి విడుదల పొందడానికే సాధన యొక్క గమనం. ఈ రెండు తలంపులే దేహాన్ని అంటిపెట్టుకుని మనసుని అంటిపెట్టుకుని ఉంటాయి. అంతకంటే లోపలికి వెళ్లేవయ్యి, వాటికి నివాసిగా దేహం. ఏ దేహం వస్తే ఆ దేహం చుట్టూ ఈ మనసు ఉంటే ఆ మనసు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. నాది అనే తలంపు వస్తుంది. నేను అనే తలంపు రాకుండా ఇతర తలంపులు రావు. మీరు నేను పడారు కదా, అహం అనుకుంటే భగవతి చెందినత అవి పతత్యహం నిధ విచారణ. మీరు ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, కానీ నిధ విచారణ. మీకు గాఢ నిద్రలో నేననే తలంపు లేదు, అదేం దృశ్యాలు లేవు, చూచేవాడు లేడు, గాఢ నిద్రలో చూడబడేవి లేదు, ఆలోచించేవాడు లేడు, ఆలోచింపబడేవి లేదు గాఢ నిద్రలో. జాగ్రత్త వ్యవస్థలో చింతించేవాడు ఉన్నాడు, చింతింపబడేవి ఉన్నాయి, చూచేవాడు ఉన్నాడు, చూడబడేవి ఉన్నాయి. ఈ చూచేవాడు ఎంత సత్యమో చూడబడేవి కూడా అంతే అసత్యం. ఈ సత్యం అనుకోవడంలో నేను తొందరపాటు వస్తుంది, ఉద్రేకపడుతున్నావు, దుఃఖానికి గురవుతున్నావు. మనం అనే విషయాలు చూస్తున్నాం, అనేక తలంపులు మనకు వస్తున్నాయి. తలంపులు ఎవరికి వస్తున్నాయో వాడేంత సత్యమో వచ్చే తలంపులు కూడా అంతే సత్యం. అంటే రెండు అసత్యం. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని అనుకుంటున్నాం, ఏమీ జరగటం లేదు. అయితే మూల తలంపు ఏమీ జరిగిపోతుందని అనిపింపజేస్తాను నీకు. ఏదో జరిగిపోతుందో నీకు దుఃఖం వస్తుంది, లేదా వేదన వస్తుంది, లేదా కోపం వస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది. మన శరీరం ఎప్పుడైనా వాస్తుంది, అలాగే మనసుకు కూడా వాపే కోపం, మనసుకు వచ్చే వాపే కోపం. సరసమైన మనం కోపం వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మంచిది. కోపం వచ్చినా మనం సరిగ్గా ఆలోచించడం, సరిగ్గా మాట్లాడలేదు. కోపానికి ఒక తాత్కాలికంగా వచ్చే ఉద్రేకం అది. కోపం కూడా ఒక తలంపు, అదొక ఉద్రేకం. మళ్ళీ అసలు కోపం మీద మాట్లాడిన మాట్లాడి మళ్ళీ మన కోపం తగ్గాక మళ్ళీ మన మాటలు మనమే ఉండాలి. మళ్ళీ కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటాం మంచిది, మౌనంగా ఉంటాం మంచిది, ఊరకుండా ఉంటాం మంచిది. అది ఒక రకమైన ఉబ్బు, మనసులో వచ్చే ఒక ప్రకోపం. అంటే ఇవన్నీ కూడా మూల తలంపుని బట్టే వస్తున్నాయి. దేహంతో తాదాత్యం పొందే తలంపుని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇక్కడ సమస్య, నీకు ఉందని చెప్పి కొత్త దెబ్బలు రావటం మానవ్, తాత్కాలికంగా ఆనందంగా ఉండొచ్చు. మీరు పరిష్కారం చేయవలసి వచ్చిన సమస్యలు అవి. ధ్యానం చేయొచ్చు, మీరు ధ్యానం చేసినప్పుడు ఎప్పుడు ఆనందం రావచ్చు, అలాగే జపం చేసినప్పుడు కూడా ఆనందం రావచ్చు, కానీ సమస్య పరిష్కారం అవ్వదు. కోర్టులో వాయిదాలు వేస్తూ ఉంటాయి, కోర్టు వారు వాయిదాలు వేస్తూ ఉంటారు. వాయిదా వేసినట్టు మాత్రం చేత మనం అది తీర్పును ఇద్దామని కాదు. అలాగే మనం ఇంకే సమస్యను మనం వాయిదా వేసుకున్నట్టు మాత్రం చేత పరిష్కారం చేసుకోలేము. ఆ సమస్యని ఇప్పుడే ఇక్కడే దాన్ని పరిష్కారం చేసుకోవాలి. ఆ పరిష్కారం అయ్యే వరకు సాధన చేయాలి, అదే సాధన అంటే. అది ఈ మూల తలంపు మీ లోపల నుంచి ఉదయిస్తుంది, ఎక్కడి నుంచి ఉదయిస్తుందని విచారణ చేయాలి. మీ లోపల నుంచి ఉదయిస్తుంది, మిగతా తలంపుల నుంచి ఆ మూల తలంపులు ముందు వేరు చేయాలి. వేరు చేసి దాన్ని అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందని నువ్వు అన్వేషణ చేస్తుంటే అది లోపలకు ఉపసంహరించబడుతుంది, లోపల జరుగుతుంది. ఆ లోపలకు ఉపసంహరించబడే మటుకు నువ్వు సాత్వికంతో, ఓర్పుతో, నేర్పుతో, శాంతితో నువ్వు అన్వేషణ చేయాలని. ఆ చీకటంతో మూల తలంపులు ఉండు, అంధకారంతో మూల తలంపులు ఉండు. ఎవరు ఎంతటి వారైనా ఆ మూల తలంపులోంచి విడుదల పొందకుండా ఎవరు చీకట్లోంచి బయటికి రాలేరు, అజ్ఞానంలోంచి బయటికి రాలేరు, అవిద్యలోంచి బయటికి రాలేరు. 10 మందిని పరిపాలించడం తేలిక, కానీ మూల తలంపు నిగ్రహించుకోవడం కష్టం. 10 మందికి సలహాలు చెప్పడం తేలిక, కానీ మూల తలంపు నియమించుకోవడం కష్టం. ఎంత విద్యావంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారంలో ఉన్నవాడైనా ఆ మూల తలంపులో ఉన్నంతకాలం వాడు మహా చీకట్లో, కటిక చీకట్లో ఉంటాడు. ఆ అందులోంచి ఆ మూల తలంపులోంచి విడుదల పొందుతూనే కానీ వాడు
ఆ డార్కెస్ట్ నైట్స్ నుంచి ఆ చీకటి రాత్రుల్లోంచి ఆ చీకటిలోంచి ఆ కటిక చీకటిలోంచి వాడు విడుదల పొందలేడు. ఆ మూల కలంపు అది నీ లోపలే ఉదయిస్తుంది, దాన్ని ఉపసంహరించాలి. దేవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, నీ యజమాని ఎక్కడున్నాడు, నీ భర్త ఎక్కడున్నాడు, మూల తలంపు మూలలోనే ఉన్నాడు. మన అందరం ఎక్కడ తప్పుదారి పడుతున్నామంటే ఈ రెండు కూడా ఏదో గొడవలు వేసుకొస్తాం, రోజు గొడవలు తీసుకొస్తా ఉంటాయి. ఏ రెండు ఈ నీలనే తలంపు నాదనే తలంపు గొడవ గొడవలు రోజు ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తున్నాం, అది ఆగిపోతున్నాం. ఇది తప్పించుకుని లోపల గడపడం చేతనం ఉంటారు. దానికి ఈశ్వరుడి దయ, గురువు యొక్క దయ లేకుండా మనకు సాధ్యం. ఈ చంద్రవాళ్ళు ఇద్దరు వాళ్ళు అక్కడ ఏదో గొడవ ప్రతిరోజు ఏదో గొడవలు తీసుకొస్తాం. మనం చేస్తున్న ఆయన ఏ ముందు గొడవ వేసి ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ గొడవ ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఈ సమస్య ఎలా పరిష్కారం, ఇందులో నుంచి ఎలా బయటపడాలని మీరు ఇక్కడ ఆగిపోతే ఇంకా దాని మూలంలోకి మనం వెళ్తాం. మూల తలంపు తీసుకొచ్చే చిక్కుల దగ్గర మనం ఆగిపోతాం అంటే దాని మూలంలోకి మనం ఎలా వెళ్తాం, వెళ్ళే సమస్య లేదు, ఇక్కడ ఆగిపోతున్నాం మనం. రోజు ఏదో గొడవలు వేసుకొస్తాం ఉంటుంది. ఏం చేయాలి, గొడవలు లేకుండా అది ఉండలేదు. నేను ఏదో సమస్య ఉండాలి, సమస్యలు లేకుండా అది ఉండలేదు. ఏం చేయాలి, అదే ఒక సమస్య. ఈ సమస్య ఇంకో సమస్యను వేసుకొస్తా ఉంటాం. ఇది ఎలా పరిష్కారం చేసుకోవడం, ఆలోచించుకోవడం, ఆలోచించుకుంటూ కూర్చోవడం, ఈ లోపల దేహానికి చావస్తుంది, వెళ్ళిపోతాం. ఇంకా ట్రైనింగ్స్ ఉన్నాం, ఫెయిల్ అవుతాం, బయటకు పోవటం. మన సాధన ఎక్కడ చేస్తున్నాం? ఇది మూలధనం ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. ఆ గొడవలు పడలేక ఏదో కలి తీసుకోవడం, 10 నిమిషాలు జపం చేసుకోవడం, లేదా 10 నిమిషాలు ధ్యానం చేసుకోవడం, ఏదో శాంతిగా ఉంది, శాంతిగా ఏదన్నా ఉంటుంది. ఆ 10 నిమిషాలు శాంతిగా ఉంటుంది, మళ్ళీ ఇంకో దాంట్లో కొత్త దెబ్బ తయారవుతుంది. ఇది మనందరికీ జరిగేది. ఒకవేళ సాధన చేసినా ఎప్పుడు అశాంతి ఉంటారని అనుకోండి, ఏదో అశాంతిగా ఉంటానని. కొంతమంది సినిమాకి వెళ్ళొస్తూ ఉంటారు అశాంతిగా ఉంటారు. ఈ భక్తులు ఏం చేస్తారంటే అరగంట సేపు ధ్యానం చేసుకుంటారు, లేదా అరగంట సేపు జపం చేసుకుంటారు, లేదా గుళ్ళకి వెళ్ళొస్తూ ఉంటారు. ఈ గొడవల్లోంచి తప్పుకోవడానికి, ఏ గొడవల్లోంచి, ఈ నేనైన తలంపు నాదైన తలంపు ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. సరే 4 రోజులు ఆ గొడవల్లో తప్పుకుంటా అనుకోండి, మళ్ళీ కొత్త గొడవలు వేసుకుని దానికి ఏం కాదు కదా, పని లేదు. ఏదో దుమ్ము నెల్లుకు వస్తూ ఉంటుంది, దానికి ఒక పని లేదు. ఆ తెలివించుకోవడం మనకి జపం చేయటం, ధ్యానం చేయటం. అయితే సమస్య అసలు మూల సమస్య పరిష్కారం చేసుకుందాం అనే బుద్ధి ఇంతవరకు మనకు కలగటం కాదు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని చేస్తే అసలు మూల తలం అక్కడి నుంచి అయితే భయపడటం, అంకింప చేసేది అదే, మనం భయపెట్టేసింది కూడా అదే. ఏమీ జరగటం, ఏమి ఉంటే కదా జరగటానికి. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఏముంది, ఏముంది, జరగటానికి ఏం లేదు. ఈ గొడవ ఉంది, ఇదే వేసుకొస్తా ఉంటుంది. అక్కడి నుంచి ఏదో జరిగిపోతాం, తొందరపడి ఏదో 10 నిమిషాలు ధ్యానం చేయటం, జపం చేయటం, ఏదో ఏదో దేవతను ఆశ్రయించటం, ఏంటి గొడవల్లో తప్పుకోవడానికి, ఈ సమస్యలను తప్పుకోవడానికి ఏదో ఉపాసన, ఏదో ఏదో దేవతను ఆశ్రయించడం సరే మంచిదే. ఎందుకు భగవాన్ చెప్పింది ఏంటంటే, సరే ప్రస్తుతం నీకు ఏదో డబ్బు చేసింది తగ్గించుకోవడానికి చూస్తున్నారు, సంతోషం, మీరు కొత్త డబ్బులు వచ్చేసి ఏం చేస్తారని ఇది అన్నారు. మీరు డబ్బు చేసుకోవడం, డబ్బు రావటం, మరి దాన్ని తగ్గించుకోవడం, ఇంకో గోతులోంచి బయటకు రావటం, ఇంకో గోతులోంచి పెట్టడం, సాధన చేసి ఒక గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పెట్టడం, మళ్ళీ సాధన చేసి ఆ గోతులోంచి బయటకు రావటం, మళ్ళీ ఇంకో గోతులో పెట్టడం, ఇది అన్నారని ప్రకృతిలో తిరిగిదా. పైగా మన దగ్గర బుద్ధి ఎక్కడుందంటే, ఈ మూలతలం పేరు సమస్యలు వేసుకొస్తాం, ఏది గొడవలు వేసి వస్తాం, కొన్ని దాని గొడవలో ఉంది, మన గొడవ మనం చూసుకుందాం అనేసి అది వేసుకొచ్చిన సమస్యలను కష్టమానం తర్వాత చూస్తాం. దాని చుట్టూ మనం తిరగదు. దాని గొడవలు మనకెందుకు, ఏదో గొడవలు వేసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవలు అది చూడటం మానేసి ఇటు చూడటం, ఇటు చూస్తే సూర్యుడు కనిపిస్తాడు. మన మొక్కడికి తిప్పేస్తే సూర్యుడు మనం కనిపెట్టక్కలేదు, మన మొక్కడికి తిప్పితే సూర్యుడు కనిపిస్తాడు. కానీ ఈ గొడవలు ఏదో సమస్యను వేసుకొస్తాను, రోజు ఏదో నిల్లుకొస్తాను, దీన్ని కూడా ఇంటికి మనం ఉదయం వైపు చూసుకుందామని బుద్ధి మనకు రావటం. మనకు ఆ బుద్ధి రావటానికి పుణ్యబలం ఉంటే కదా, మనకి పుణ్యబలం ఉంటే, ఏదైనా సాధన బలం ఉంటే మంచి బుద్ధి వస్తుంది. మనకు మంచి బుద్ధి రావటానికి పుణ్యబలం లేదు, సాధన బలం లేదు. అది చూడటం మానేద్దాం. నేనే తలంపు నాదనే తలంపు తీసుకొచ్చే సమస్యలు అంటే అసలు చూడటం మానేద్దాం. అది చూసే బదులు ఉదయం వైపు చూసుకుందాం. కొన్ని నేచువ్ పలవాడుతుంది, మన అంతర్దృష్టి వస్తుంది, లోపల చూసుకోవడం అలవాటు, లోపల చూసుకోవడం అనేది అదే చూడటం. అది చూస్తే మీరు బయటకు లాక్కుపోతున్నాం, అదే మూల తలపు మాది. అందుకే భగవంతుడు చెప్పాడు నా మాయను ఎవడో జీవించాడు. ఆ మాయ ఎక్కడ ఉన్నా మనం అనుకుంటున్నాం, మూల తలంపు మాయందని మనకు అర్థం కావటం లేదు. ఇందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎవరి సహాయం అక్కర్లేకుండా, గురువు సహాయం అక్కర్లేకుండా, ఈశ్వరుని సహాయం అక్కర్లేకుండా, నాయంతకు నేనే కృషి చేసుకుని, నా హృదయంలో ఏదో ఒక నిజం ఉందంటున్నారు, నా హృదయంలో ఏదో ఒక సత్యం ఉందంటున్నారు. ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే సత్యమో అదే శాంతి, ఏదైతే సత్యమో లేదా ఆనందం. ఆత్మసాక్షాత్కారం వచ్చిన వాళ్ళందరూ, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళందరూ, భగవద్ దర్శనం పొందిన వాళ్ళందరూ ముద్దబ్బాయిల్లా ఉంటారనుకో, ఆనందంలో శాంతిలో కాంతిలో ఊడిసి పెడతా ఉంటారు. ఇందుకు పనికిరాని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు. ఆత్మానుభవం కలిగినప్పుడు, ఆ చైతన్యానుభవం కలిగినప్పుడు, భగవద్భవం కలిగినప్పుడు, ఆ భగవంతుని దర్శనం కలిగినప్పుడు, ఆ మూలతలంపు మూలంలో ఉన్నటువంటి ఈశ్వరానుభవం కలిగినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం ఆనందం లేకుండా ఉండడం ఉంటే ఆత్మజ్ఞానం కాదు. నువ్వు నిప్పులు ముట్టుకున్నావు అది కాలేదంటే నిప్పు కాదని అర్థం. ఆత్మజ్ఞానం ఆనందం లేకుండా ఉంటే ఊరిసడాడుతూ ఉంటాడు. ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, ఈ సమస్యలంతా చూసే పోదా, అది మీ హృదయంలో ఒక నిజం ఉందా, నిజం కెనికి చూడరాను, పోనా తెలుసుకున్నా మీకు తెలియబడుతుందా చేయటం వేరే విషయం, కొన్ని మొహమాటి తిప్పి చూడటం చేయకపోయిందని అదే చూడటం, ఇంకా అది చూడటం ఆడవటం. అది చూసేపోయినప్పుడు ఎప్పుడే మధ్య మధ్యలో ఇటు చూస్తే మీకు కొంచెం అన్వేషణ కలుగుతుంది కదా, లోపలండి ఎంతో కొంత కాంతి మీకు జరుగుతుంది కదా. ఆకాశంలో సూర్యుడు ఎంత ప్రత్యక్షంగా మీకు కనిపిస్తున్నాడు, మీ హృదయంలో కూడా జ్ఞాన సూర్యుడు ఉన్నాడు. అది చూడమంటే చూడటం లేదు, ఈ వేసుకొచ్చిన తంటాలంతా చూడటం, ఒక గాఢ నిద్రలో తప్పించి ఈ తంటాలంతా, ఈ తంటాలు చూడడం తిరగటం, ఈ తంటాలు పట్టుకుని తిరగటం. గాఢ నిద్రలో చూచేవాడు లేడు, చూడబడేది లేదు, కానీ మనం ఉన్నాం లేదా, మనం ఉన్నాం. గైరవ్యవస్థలో చూచేవాడు ఉన్నాడు, చూడబడేవి ఉన్నాయి, ఈ రెండు అసత్యం, ఇదొక సబ్జెక్ట్. కానీ మనం ఆ రెండు నిజం కోటలు మనకు ఆందోళన కలుగుతాం, అశాంతి కలుగుతాం, ఉద్రేకం కలుగుతాం, ఏమీ లేదు. ఏదో ఏదో మాత్రం ఏదో అయిపోతాం. మీకు నుంచి నరసాపురం దగ్గర గుర్చి కూర్చున్నారు, ఏదో అయిపోతాం ఉంటుంది కదా మనస్సు అనిపిస్తుంది, ఏదో అయిపోతాం ఈ మూలతలం పద అనుకుంట చేస్తుంది లోపల, దాని మూలంగా దాని మూలంలో కదా వెళ్లకుండా. ఈ ప్రశ్న ఏంటంటే, ఎవరిదైనా ఒక సత్యం ఉంది, అవుతూ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఉన్న అంతర్యామంలో ఉన్నాడు ఒకడు నిజం. నిజం ముందు గోపురాలు, వైకుంఠాలు, కైలాసాలు, ఈ ముందు గోపురాలు అన్ని మనస్సు కల్పించింది వ్యవహారిక సత్యాలండి. అన్ని అసలు కుందేది కుమ్మని అంటం లేదు, అన్ని వ్యవహారిక సత్యాలు మనస్సు చేత కల్పించింది. మనస్సు చేత కల్పించబడింది, మనస్సుతో సంబంధం లేదు, ఇది శరీరంతో విషమంతయు, మనస్సుతో విషమంతయు, నేరిన మూలతలంపుతో విషమంతయు, సంబంధం లేదు, స్వతంత్రంగా ఉండేది, స్వచ్ఛంగా ఉండేది, స్వేచ్ఛగా ఉండేది, అంతర్యంలోనే నిజం ఒకటి మాత్రమే. అయితే భగవాన్ చెప్పేది ఏంటంటే, నేననే తలంపు లేకుండా నాదనే తలంపు కూడా నువ్వు ఉన్నావు, కానీ నేననే తలంపు లేకుండా నాదనే తలంపు లేకుండా నువ్వు ఉండవని అనుకుంటున్నావు అంటే మళ్ళీ నీకు భయం కలుగుతుంది. నేననే తలంపు లేనప్పుడు నాదనే తలంపు లేకుండా దాని మధ్యలో మనం ఉన్నాం, కానీ నేననే తలంపు లేకపోతే నాదనే తలంపు లేకపోతే అసలు నేను ఉండనేమో, నా అస్తిత్వమే పోతున్నామో, నా అసలు నా అస్తిత్వానికి భంగం జరిగిపోతున్నామని భయం లోపలికి వెళ్ళలేకపోతుంది. అదే రకమైన భయం, అదే రకమైన వికారం. నువ్వు ఆ వస్తువుని పొందగలను లేదా అని అనుకోవడం కూడా తలంపు. సత్పురుషుడు సహవాసం కూడా ఎందుకు చెప్పారంటే, సత్పురుషుడు సహవాసంలో సత్తను తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. సత్తంటే చైతన్యం, సత్తంటే ఆత్మ, సత్తంటే ఈశ్వరుడు. సత్పురుషుడు సహవాసం లేకుండా సత్తను తెలుసుకోవాలన్న ఆకాంక్ష కూడా ఉదయం. మనం వర్తమాన కాలాన్ని వదిలేస్తాం, ఆలోచిస్తే జరిగిపోయిన గొడవల గురించి ఆలోచించటం, అయితే జరగబోయే గొడవల గురించి ఆలోచించడం, గాల్లో నీళ్లు కట్టుకోవటం, చేతులను వర్తమాన కాలాన్ని వదిలేయడం, రాముడిచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, కృష్ణుడిచ్చి వెళ్ళిపోయాడు అనుకోవటం, వర్తమాన కాలంలో ఉన్న మహర్షిని వదులుకోవటం, రాముడు వచ్చాడు అది వెళ్ళిపోయాడు, రాముడి కాలంలో మనలో కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కృష్ణుడి కాలంలో ఇలా అనుకోవటం. కానీ వర్తమాన కాలంలో ఉన్న వేదుని మహర్షిని మహాత్ముని ఎంతమంది మనం ఉపయోగించుకుంటాం, ఇదే మాయ. మాయ అంటే ఇదే, మన తలకాయ పనిచేయనప్పుడు కళ్ళు ఎదురకుండా వస్తువునే కనపడదు. ఒకసారి టేబుల్ మీద కలగోడ పెట్టుకుని వెతుక్కుంటామండి, బ్రెయిన్ పనిచేయకపోవచ్చు. మనం టేబుల్ మీద కలగోడ పెట్టుకుంటాం, టేబుల్ మీద చూస్తాం, కానీ అక్కడ తలకాయ ఉండదు కదా, కళ్ళు అక్కడ కళ్ళు కనపడదు, ఆ కళ్ళక వస్తువు కనపడదు, వెతుకుతూ ఉంటాం కనపడదు, ఏం మైండ్ ప్రెవెన్స్ అక్కడ లేదు, కళ్ళు చూసిన వస్తువు కనపడదు. ఇదంతా మన అనుకున్నాం, ఏం చేద్దాం, మైండ్ ప్రెవెన్స్ లేదు అక్కడ, బుర్ర ఎక్కడే ఉంటుంది. అంటే వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నాం పూర్తిగా, జరిగితే భూతకాలంలో గొడవ చెప్పుకోవటం, అదే భవిష్యత్తు కాలంలో ఎలా ఉండాలో ఊహించుకోవటం, వర్తమాన కాలం మన చేతిలో ఉన్న కాలాన్ని వదిలేయటం. కానీ వర్తమాన కాలాన్ని మనం జాగ్రత్తగా సత్వగుణంతో చక్రణ శుద్ధిగా ముందు మనస్తుని వర్తమాన కాలాన్ని ముందు మనస్తో ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం బాగుపడదు. అంతరిశ అదే అడిగేవాడు, అంతరిశ అని ఒక ధర వచ్చేవాడు భగవాన్ దగ్గరికి. అతను ఆ రోజుల్లో రాజగిరి జిల్లాలో పోలీసు సూపరింటెండెంట్. ఆయన ఇంచేది ఏమని అడిగాడు, ప్రపంచాన్ని ఎలా బాగుంది, ప్రపంచాన్ని ఎలా బాగుంది. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఇతరుల కోసం కృషి చేస్తున్నారు, అదే పెద్ద అబద్ధం. కానీ చెప్పి ఈ మూల తలంపులు అని తప్పుకోవటాను, ఇతరుల కోసం కృషి చేయాలి, ఈ దొంగ నేను కృషి చేస్తుందా, ఎదంగా కృషి చేసేవాడు చెప్పడేలాగా, అసలు ఎలాగో చేయదు కాబట్టి రోజు ఏదో వాడుతూ ఉంటాడు. మనకు మాటలు ఎక్కువ చెబుతున్నామంటే ఆలోచన తక్కువ ఉందని అర్థం. ఆలోచన ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కూడా ఎక్కువ ఆలోచించేవాడు తక్కువ మాట్లాడతాడు. ఇది అంతరించి అడిగాడు, ఏమని అడిగాడంటే ఈ లోకాన్ని ఏదో బాగు చేయాలని నాకు ఉందన్నాడు. సరే ఇప్పుడు నేను ఉన్నావా అని అడిగాడు ఎవరు, భగవాన్ మీరు ఉన్నాడు, మరి ఆ నేను ఎప్పుడన్నా బాగు చేసుకుంటున్నావు అన్నాడు. ఆ నేను ఎంతవరకు బాగు చేసుకున్నా నేను బాగు చేసుకో. ఆ నేనుతో పాటు లోకం కూడా బాగుపడట్లేదు. లోకానికి భిన్నంగా లేవు, లోకానికి వేరుగా లేవు. ఆ నేను ఎంతవరకు బాగుపడితే అంటే అంతవరకు లోకానికి వేరే లోకానికి మంచి జరుగుతుంది. అదే భగవాన్ చెప్పారు, ఎవరు తిండి లేనివాడు అన్నసత్వం పెడతానని అంటున్నాడు. ఆడికి తిండి లేదు రోజు అన్నసత్వం పెడతానని చెప్పాడు. నువ్వు బాగుపడకుండా ఎవరిని బాగు చేస్తావు? నీకు జ్ఞానం లేకుండా ఎవరికి జ్ఞానాన్ని ఇస్తావు? నీకు శాంతి లేకుండా ఎవరికి శాంతిని ఇస్తావు? నీకు కాంతి లేకుండా కాంతిని ఎవరికి దానం చేస్తావు? నీకు సుఖం లేకుండా ఎవరికి సుఖాన్ని ఇస్తావు? నీకు శాంతి ఉంటే నువ్వు శాంతిని దానం ఇచ్చే నీకు శాంతి దాకని పేరు వస్తుంది. నీకు నీకే శాంతి లేనప్పుడు నువ్వు అశాంతి పేరు కాలిపోతావు. నువ్వు ఎవరికి శాంతి ఇస్తావు? ఇది ఇక్కడ అడిగారు. అంతరించిన భగవాన్ నువ్వు బాగుపడ్డావా? నువ్వు బాగుపడ్డావా? లోకాన్ని బాగు చేస్తానంటున్నావు, నువ్వు బాగుపడ్డావా? నువ్వు కూడా లోకంలో భాగమే కదా, నువ్వు బాగుపడు. అంతవరకు లోకం బాగుపడుతుంటే నువ్వు వేరే లోకం బాగుపడదు. కొంతమంది లోకసేవ ఎలా చేస్తారంటే వాళ్ళ దుఃఖాన్ని మనం పంచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట, అదే లోకసేవ. వాళ్ళ అశాంతి మనం పంచిపెడుతూ ఉంటారు, అదే లోకసేవ. కొంతమంది లోకసేవ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి వాళ్ళే సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ మనకు పంచిపెట్టి లోకానికి సేవ చేస్తున్నామని చెప్తూ ఉంటారు. వాళ్ళ అశాంతి మనం పంచిపెట్టి లోకానికి సేవ చేయాలి. ఇదంతా ఆత్మవంచన. ఇదంతా వాళ్ళు ఇంకే యాంత్రికంగా చెప్పేసింది, ఒక రకమైన ఆత్మవంచన. మనల్ని మనం వంచన చేసుకోవటం, ఇతరులను వంచన చేయడం కంటే మనల్ని మనం వంచన చేసుకుంటున్నాం అంటే మన స్వరూపానికి, మన సుఖానికి, మన శాంతికి, మన హృదయంలోని నిజానికి మనం దూరం అయిపోతామని అర్థం. మీరేమంటున్నారంటే నా హృదయంలో ఏదో నిజం ఉందండి, గురువు యొక్క సహాయం లేకుండా, ఈశ్వరుడు యొక్క సహాయం లేకుండా, మనుషుల యొక్క సదా సహాయం లేకుండా, పెద్దల సహాయం అక్కడ లేకుండా నాంత జ్ఞాని పొందే ప్రయత్నం నేను చేసుకుంటున్నాను, సఫలం అవుతుందా లేదని, సఫలం అవుతుందా లేదని ఇది అడిగే ప్రశ్న. అంటే భగవాన్ ఏమంటున్నారంటే అది కదరా, నీ హృదయంలో ఉన్న నిజం తెలుసుకోవాలనే తలంపు నీకు వచ్చిందంటే దేవుని దయ లేకుండా తలంపు కూడా రాదు, నువ్వెవడరా పొరలేదు, నువ్వంటూ కూడా వేసావు అక్కడ. నా హృదయం లేని నిజమే తెలుసుకోవాలి నువ్వు అనుకునే తలంపు నిజంగా వచ్చిందనుకో, ఇందులో ఏం లేదండి, సిన్సియారిటీ ఉంటే వచ్చేస్తుంది. మీరు చేసే అన్వేషణలో ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి మీరు చేసే అన్వేషణలో కపటంగా కాకుండా సకనశుద్ధిగా మీరు చేస్తే ఈ జన్మలోనే మీరు పొందవలసింది పొందుతారు. మీకు ఎన్ని తలంపులు, ఆ మూల తలంపు మూలాన్ని మీరు అన్వేషణ చేసేటప్పుడు వేరు తలంపులు వచ్చినా మీకు ఇబ్బంది లేదు, అన్ని పోతాయి. ఇవన్నీ దేశాలు మూల తలంపు మీద దేశాలు ఉన్నాయి. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోయి మిగతా తలంపులు వచ్చిన ఇబ్బంది లేదు, వాటంతటే అవకాశం లేక ఉండటానికి అవకాశం లేకుండా అయ్యే బయటకు పోతా ఉంటాయి. వాటికి ఆధారం దొరకదు. మూల తలంపు మూలంలో అనగటం, ఇది లోపల నిజం దర్శనం ఇవ్వటం ఒకేసారి జరిగిపోతుంది. ఇది ఎక్కడ లైవ్ అయిందో అక్కడ నిజం ఉంది. ఆ నిజం మీకు స్వరూపంగా దర్శనం అవ్వటం సైలెంట్ అయింది. ఇక్కడ ఒక ఇదే అదో బ్యాంక్లో ఇదో బ్యాంక్లో ఒక క్షణంలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, ఇవన్నీ కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. తర్వాత లోపల సత్యానికి కాలం లేదు, దూరం లేదు. మూల తలంపుకి కాలం ఉంది, దూరం ఉంది. పునర్జన్మలకు కూడా అయ్యాయి. ఇది ఉండదు, రూపం లేకుండా అది స్వతంత్రంగా ఉండలేదు. అది రూపం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి రూపాలు వస్తాయి, అదే పునర్జన్మలు అంటే. ఆ పునర్జన్మలు కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యాలు. మీ ఇంటికి సమాధానం ప్రారంభం అవుతాను. అసలు నీ హృదయంలో నిజం అనేది ఒకటి ఉండి దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలని అన్వేషణ కలుగుతా అంటే, దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక లేనటువంటి ఆ కోరిక జిజ్ఞాస కలుగుతానంటే ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే గుర్తున్నాయి. ఆ ఈశ్వరుని దయ లేకపోతే, ఈశ్వరుని కరుణ లేకపోతే అది తెలుసుకోవాలని బుద్ధి కూడా నీకు కలగదు. అసలు బాగుపడాలనే బుద్ధి కలగదు. అసలు బాగుపడాలని మనం బాగుపడమని ఇతరులు చెప్పటం లేరు, ఆ బాగుపడాలనే బుద్ధి మనకు కలగటం లేరు. ఇతరులు మనం బాగుపడమని చెప్పటం లేరు, మనం బాగుపడాలన్న బుద్ధి లోపల నుంచి కలగటం లేరు. జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. శాంతి కూడా లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. ఆనందం కూడా లోపల నుంచి ఉబ్బుకి ఉబ్బుకి లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పోసేది కాదు. అది ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆనందం లేకుండా, శాంతి లేకుండా, ఉనికి లేకుండా, అస్తిత్వం లేకుండా జ్ఞానం ఉండదు. ఆత్మాన్వేషణం చేయాలన్న కోరిక కలగటమే ఈశ్వరుని కృప అయ్యారు. ఇవన్నీ ఒక పక్కన పెట్టి నేను చెప్పిన మాటలు. ఈశ్వరుడని ఒకడు ఉన్నాడు అనేటువంటి నిర్ధారణ, పంచభూతాలను ఎవరైతే నియమిస్తున్నాడు, ఈ గాలిని, నిప్పుని, నీరుని ఎవరైతే నియమిస్తున్నాడు, నీ దేహాలని, నీ మనస్సును ఎవరైతే ఆడిస్తున్నాడు, వాడే నా దేహాన్ని, నా మనస్సును కూడా ఆడిస్తున్నాడనే ఆ బుద్ధి ఇంకా రాలేదు మనకి. అందుకే తొందరగా కోపాలు చేసుకుంటున్నాం. దైవ కృప ఉండే ఈశ్వరుని కృప రాకపోతే జిజ్ఞాసే రాదు. ఈ జ్ఞానాన్ని సముపార్జించాలని బుద్ధి కూడా నీకు కలగదు ఈశ్వరుని దయ లేకుండా. ఈశ్వరుని దయ, ఈశ్వరుని కరుణ లోపల నీకు ఆపరేట్ అవుతుంది, నీకు ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఈశ్వర అనుభవం పొందాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి. ఆ ఈశ్వర సాక్షాత్కారం అస్పష్టంగా ఉండదు, ఇక మసక చీకటి కింద ఉండదు. అవునో కాదో, అవునో కాదో సరిగ్గా అనిపించటం లేదు, అలాగుండదు, ప్రత్యక్షంగా స్పష్టంగా అనుభవం అవుతుంది. ట్యూబ్లైట్ లో చూసినట్టుండి కానీ కిరణాల దీపంలో చూసినట్టుండు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అవునేమండి అవునేమండి అని ఊహించుకోవడం లేదు అక్కడ, అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రత్యక్షానుభవం ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. 9వ అధ్యాయంలో భగవంతు చెప్తాడు భగవద్గీతలో, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇది ప్రత్యక్షానుభవం. ఆ దేహము, ఆ దేహము నేననే తలంపు నీకు ఎంత ప్రత్యక్షంగా ఉందో లోపల ఈశ్వరానుభవం కాదు, అంత డైరెక్ట్ గా నీకు వస్తూ ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. ఇది మసక చీకట్లో చూసినట్టు ఉండదు, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆత్మాన్వేషణ కోరిక నీకు అసలు జిజ్ఞాస, ఆ జ్ఞానం రావాలని, ఆ జ్ఞానం సంపాదించాలి. ఏదో ఒక నిలువ ఉంది నా హృదయంలో, ఆ నిజాన్ని నేను తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని తలంపు కలగడం కూడా ఇస్తాను. దయ లేకుండా నీకు రాదు అయ్యా, నువ్వు అంటున్నావు కదా నేను ఏదో తెలుసుకుంటాను, అది నేను స్వతంత్రంగా తెలుసుకుంటాను. నువ్వు స్వతంత్రంగా తెలుసుకోవడానికి ఈశ్వరుడు కంటే భిన్నంగా ఉన్నావు. ఆ పిడత కదా మనకు అర్థమైతే, శంకరాచార్య వారు చెప్పింది, రమణ మహర్షి గారు చెప్పిన మాటలు మనకు అక్కర్లేదు. ఆ పిడత కదా మనకు అనుభవంలో, ఓ పిడత పిడత మరి ఎప్పుడు ఆనందంగా ఉంటావు, లేదా మట్టిలో కలిసి మట్టిలో ఉంది మట్టిలో కలిసిపోతానంటే అది ఎక్కడ మట్టిలోనే ఉంది. అయితే మట్టిలో ఉన్నావు అనే భావన, మట్టిలో ఉన్నావు అనుకుని దానికి ఎందుకు రావటం లేదు? ఆ మట్టికి రూపం వచ్చింది, రూపం వస్తే దానికి పేరు పెట్టారు. ఆ మట్టికే నేను మట్టిలో ఉన్నానని, మట్టిలో కలిసిపోతాను, మట్టిలో కలిసిపోతాను, మట్టిలో ముందు చెబుతాను. అది కూడా నేను బ్రహ్మమును తెలుసుకుంటాను, బ్రహ్మమును తెలుసుకుంటాను, ఆత్మను తెలుసుకుంటానని ఆత్మను ముందు చెబుతున్నాం. ఇదే మాట అర్థం చేసుకోండి, పరిగెత్తకండి. ఏంటి మీకు ఏదో ఎక్కడో ఏదో ఉంది ఎక్కడ విచారణ లేక, బుద్ధి లేక రాగండి, ఆలోచించండి. ఈ క్లూ నీకు అర్థం కావాలి. ముందు ప్రాపర్ అండర్స్టాండింగ్ ముఖ్యం. దానికి ఎందుకు వస్తాను నేను మట్టిలో లేవన్న భావన ఎందుకు వస్తాను? దానికి మట్టిలోనే ఉంది, కానీ మట్టి కంటే భిన్నంగా ఉన్నామనే తలంపు దానికి ఎందుకు వస్తుంది? మట్టికి రూపం వచ్చింది, రూపం వచ్చాక నామం వచ్చింది. ఆ రూపంతో నామంతో తాదాప్యం పొందటం వల్ల మట్టిలో ఉంది మట్టిలో లేవని అనుకుంటున్నాం. అలాగే మనం కూడా రూపంతో మన రూపంతో మన నామంతో తాదాప్యం పొందటం వల్ల ఆత్మలో ఉంది ఆత్మలో లేవనుకుంటున్నాం. ఇది పిడతకలి. నా దేహం ధరించిన వాడు భగవంతుడు, నీ దేహం ధరించిన వాడు భగవంతుడు, ఈ దేహం ధరించిన వాడు భగవంతుడు, ఆ దేహం ధరించిన వాడు భగవంతుడు. అన్ని పిడతలు మట్టితో మట్టితో తయారైనయే. ఈ దేహాలన్నీ ధరించిన వాడు భగవంతుడు అని అనుభవన్నప్పుడు ఇంకా జ్ఞానం తప్పించి అజ్ఞానం ఎక్కడుంది? క్యాష్ డౌన్ చేయచ్చు. ఇక నువ్వేదో చెబుతాను ఇంటికి వెళ్ళి మీరు ముక్కు మూసుకోండి అంటే ఏంటది టీచింగ్? అది మనం నిజంగా చనిపోవటం అంటే గాలిపోవటం. మనం నిజంగా గాలి అయితే గాలిపోయినప్పుడు మనం పోతాం. నిజంగా మన శరీరం అయితే శరీరం పోయినప్పుడు మనం పోతాం. చనిపోవటం అంటే ముక్కులు గాలి బయటకు పోవటం అంతే కదా. ఆ గాలి అనుకోండి మనం, అది పోయినప్పుడు నిజంగా పోతాం, అది కాదు కదా. అది కాకపోయింది అది పోయినప్పుడు మనం పోవం. అంటే రమణ మహర్షి గారు కథ చెప్పారు, కల్పతరువు అంటే కోరిక నెరవేరుస్తుంది, అది కల్పతరువు అంటారు. అంటే మనం ఏ కోరిక అడిగితే అది ఇస్తా ఉంటుంది. ఏది ఆ కల్పతరువు? అది తపస్సు చేయటం కూర్చోని కల్పతరువు సాధించటమే. అది అనుకున్నట్టు ముందే, అలా అనుకోవటాలే ప్రమాదాలు. వాడు ముందు అనుకున్నాడట, ఒక 5 సంవత్సరాలైనా తపస్సు చేసి భోజనం మానేయాలి, గాలి పీల్చుకుంటూ ఏదో నీళ్లు తాగితే 5 సంవత్సరాలైనా తపస్సు చేస్తేనే కానీ కలపతరం మనకు దొరకదు. సరే అది తపస్సు కూర్చున్నాడు, ఆడు ఏమనుకుంటున్నాడు, ఒక 5 సంవత్సరాల వరకు మనం తపస్సు చేస్తేనే కానీ కలపతరం దొరకదు అనుకున్నాడు. భగవంతుడు ఏం చేశాడంటే, ఇది తపస్సు చేయడం ప్రారంభించిన 5 నిమిషాల్లో కలపతరం ఇచ్చేశాడు. ఇదేంటి, 5 సంవత్సరాలు తపస్సు చేస్తేనే కానీ మనకి ఇది రాదు, 5 నిమిషాలకే ఇచ్చేశాడు, బయటపడేశాడంట. మన పని జ్ఞానం ఇచ్చినా వచ్చి పుచ్చుకునేలా లేదు మనం. అది జ్ఞానం ఒకవేళ వచ్చినా పుచ్చుకునేలేము, ఒక దేవుడు ఇస్తానో పుచ్చుకునేలేదు. భగవంతుడు నిజంగా 5 నిమిషాలకి ఇచ్చాడటండి. ఏంటి 5 సంవత్సరాల క్రమం రాదు, ఇది 5 నిమిషాలకి ఇచ్చేసాడని అది బయటపడేసాడని కలుపుతారు. సేమ్ మన పరిస్థితి కూడా అలాగం. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, నేను తెలుసుకుంటాను నేను తెలుసుకుంటాను అంటున్నావు. నువ్వు నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకొని తలంపులు చేసాడు వాడే, వాడు సహాయం చేసుకుని, వాడు సహాయం అక్కడ రాకుండా వాడు నన్ను తెలుసుకోగలనని ప్రశ్న అడుగుతున్నాడు. లోపల ఉన్నాడు, నన్ను తెలుసుకో నన్ను తెలుసుకో అంటున్నాడు అంటున్నాడు. వాడు ఎవడండి లోపల ఈశ్వరుడు అంటున్నాడు, నన్ను తెలుసుకో నన్ను తెలుసుకొని బుద్ధిని కలగజేసేవాడు ఎవడు? వాడే. ఎవడైతే నీకు ఆ బుద్ధిని కలగజేస్తున్నాడో వాడు సహాయం లేకుండా వాడిని తెలుసుకుంటాను అడిగి ప్రశ్న అలాగా ఉంది. వాడి సహాయం వల్ల వాడిని తెలుసుకోవాలనే బుద్ధి కలిగిందని వీడికి తెలియటం లేదు. ఎవరికి వీడికి తెలుగుతున్నది? సైతాన్ని తలంపుకు తెలియటం. అయినా వాడు ఏమనుకోడు, మన సహాయం వల్ల వీడికి తెలుసుకోవాలనే బుద్ధి కలిగిస్తుందని మట్టికి వాడు వాడు ఏమనుకోడు? వాడు అనుకోరు, ఉంటారంతే కానీ వాడు అనుకోరు. ఒకసారి తల్లి పిల్లలు నేర్చుకుంటుంది, వాడు ఒక్క తాపుతో కాలుతో తండుతాడు తల్లిని. అయితే అడిగి అది తల్లి ఏమనుకోదు? చైతన్యం కూడా నా సహాయంతో నన్ను తెలుసుకో, నేను బుద్ధి కలిగి నేను స్వతంత్రంగా తెలుసుకోవాలని బుద్ధి కలుగుతాను, నేను స్వతంత్రంగా ప్రయత్నం చేస్తున్నా అనుకున్నాను. వీడు అనుకున్నావు అలాగా, చైతన్యం అనుకోదు. నా సహాయం వల్ల వీడు ఎలా అనుకుంటున్నారనే సంగతి మర్చిపోయినవి చైతన్యం అనుకోదు. అనుకోవడం ఒక తలంపు,
మరి ఉంటారు కానీ అనుకోడు.
ఉండేది చైతన్యం, అనుకునేది మనస్సు, అది నశిష్టమే కదా చైతన్యానికి ఉంది కలగదు.
అంటే వాడు లోపలరా లోపలకరా లోపలకరా అంటున్నారు. లోపల ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? లోపలకరా లోపల.
నీకు లోపలికి వెళ్ళాలనే బుద్ధి ఎవరు ఎవరి దైవాలు కలుగుతుంది? వారి దైవాలు కలుగుతాను. వారి సహాయం లేకుండా తెలుసుకోవాలని ప్రశ్న అడిగితే దానికి సమాధానం. బయట నుండి లోపలికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించాలి. వారు లోపల నుంచి రాండి రండి అంటున్నారు, లోపల నుంచి రెండు అంటున్నారు. నువ్వు గర్భదాటి లోపలికి వెళ్ళకుండా నువ్వు బయట నిల్చున్నావు, నువ్వు లోపలికి వెళ్తాను. వారు రెండు 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 అంటున్నారు, దయచేయండి దయచేయండి అంటున్నారు లోపల వారు. నువ్వు లోపలికి వెళ్ళాలి కదా, అక్కడే నిలబడి అక్కడే నిలబడుతున్నావు. లోపలికి వెళ్తానికి నువ్వు ప్రయత్నం చేయచ్చు, ఆ ప్రయత్నం రవంతా ముళ్ళంతా చేసి సరిపోదు. వారు లోపల ఉన్నాడు, నువ్వు బయట ఉన్నావు. ఆ లోపలికి వెళ్ళే తల్లి ఉంటే రవంతా ప్రయత్నం చేస్తే సరిపోతుంది నీకు. వారు లోపల నుంచి పిలుస్తున్నారు, వారు ఆహ్వానం ఎప్పుడూ ఉండనే ఉంది. లోపల ఆహ్వానిస్తున్నాడు, లోపల ఆహ్వానిస్తున్నాడు. లోపలికి వెళ్ళే ప్రయత్నం రవంత చెయ్యి. భగవద్ అనుగ్రహం ఉంటే భగవంతుని దయ అంటే గడపను దాటం అంటే తెలుగు మాయని దాటం కూడా అంతే తెలియదు. వారికి సరిగ్గా మర్యాద మర్యాదలు చేయలేదు, వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు అనుకుంటాం అనుకోండి మనం. వారికి సరిగ్గా మనం మర్యాదలు చేయలేదు, వీరికి సరిగ్గా మర్యాదలు చేయలేదు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారని ఎవరు అనుకుంటారు? నేను అనుకుంటాను. వారు ఎక్కడున్నారు? నేను ఉన్నారు. వీరెక్కడున్నారు? నేను ఆ నేను అనుకుంటే వారు లేరు వీరు లేరు. అప్పుడు నీకు అర్థం కాకపోతే కోటి జన్మలు వచ్చితే నీకు జ్ఞానం రాదు. వారు బయట లేరు, నేనులో ఉన్నారు. వీరు బయట లేరు, ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. వారేమనుకుంటారు వీరేమనుకుంటారు వారేమనుకుంటారు వీరే వారు వీరు ఎక్కడున్నారు? నేనులో ఉన్నారు. నేను నేను అడిగిపోతే వారు లేరు వీరు లేరు లేకుండా వారు లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ నీకు అసలు అప్పుడు నీకు అర్థం కాకపోతే నీ కోటి జన్మలు ఎత్తిన నీకు సాధన చేసినా నీకు జ్ఞానం రాదు. నీకు గొప్ప నొప్పి కాదు ఇది. అసలు ఇంకోటి మన మనలో లోపం ఎక్కడ ఉందంటే మనలో నెగిటివ్ యాక్షన్ ఉంటుంది. నెగిటివ్ యాక్షన్ అంటే సుబ్బం మీద కోపం ఇస్తే పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం ఇస్తే సుబ్బం పార్టీ. ఈ కింద మీద కల్పించి గొడవలండి. సుబ్బం మీద కోపం వచ్చేసింది అనుకోండి పుల్లం మంచిది కాకపోయినా పుల్లం పార్టీ, పుల్లం మీద కోపం వచ్చింది అనుకోండి సుబ్బం మంచిదా ఒక్కర్లేదు సుబ్బం పార్టీ. కానీ మన ఇండియాలో ఓట్లన్నీ కూడా అంతే. కాంగ్రెస్ మంచిదా ఒక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ మీద కోపం వచ్చిందని కాంగ్రెస్ ఓట్లు వేయటం. కాంగ్రెస్ మీద కోపం వచ్చిందనుకోండి తెలుగుదేశం పార్టీ మంచిదా ఒక్కర్లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఓటేసి కూడా ఎవరు ఒక్కరు లేడు. నెగిటివ్ ఓట్లు ఇండియాలో పడి ఉన్న నెగిటివ్ ఓట్లు స్నేహాలు కూడా నెగిటివ్. నీకు నెగిటివ్ యాక్షన్ ఎంతకాలం నీకు జ్ఞానం రాదు. నెగిటివ్ యాక్షన్, నెగిటివ్ థింకింగ్, ఈ చిన్న విషయం నీకు అర్థం కానప్పుడు నీకు జ్ఞానం ఏంటి? అది నెగిటివ్ థింకింగ్ నిలబడదు. నీకు వీడి మీద కోపం వచ్చాడు ఓటేసేవాడు ఎమ్మెల్యే అయితే నీకు కలిసి వచ్చింది ఏంటి? నువ్వు సుబ్బారావు సుబ్బారావు లాగానే ఉంటాడు. ఇంతవరకు ప్రపంచంలో నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ యాక్షన్ వల్ల ఎవరు జ్ఞాని కాలేదు. పెద్ద కోళ్ళ మీద కోపం వస్తే చిన్న కోళ్ళ పార్టీ, చిన్న కోళ్ళ మీద పార్టీ వస్తే పెద్ద కోళ్ళ పార్టీ. ఆ పెద్ద కోళ్ళ మంచిగా ఒక్కర్లేదు, చిన్న కోళ్ళ మీద కోపం వస్తుంది పెద్ద కోళ్ళ తరపుకి వెళ్ళిపోతుంది అత్తగారు. ఆ ఉన్న ఎకరం దానికి రాసేస్తుంది. ప్రేమ అక్కర్లేదు, ఆవిడ మీద ఇష్టమే కాదు, ఇంకా వీడి మీద కోపం లేదు. మనం చేసే పనులు తింగర్ అరే ఉన్నదే కోపం తింగర్ నేను, ఆ తింగర్ నేను మంచి పనులు ఎక్కడ చేస్తుంది చూడు పనులేదు. ఆ చెంగర్ దేనికి సమాన దృష్టి వస్తుందో సమబుద్ధి వస్తుందో దానికి ప్రేమ. చెంగర్ దేని ఏం ప్రేమిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది? చెంగర్ దేనికి సమర్థం వస్తుందో దాని చెంగర్ దేనికి శ్వాసయోగం కావాలా? సమాన దృష్టి చెంగర్ దేనికి ఎక్కడ వస్తుంది? కొన్ని చెనుకోవాలి ఏదైనా పొరపాటు చేస్తుందనుకోండి ఆ చెంగర్ దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే దీనికి అసలు ఎడ్యుకేషన్ ఉంటే కదా. అప్పుడు వాడు లోపలికి రమ్మంటున్నాడు. వాడు నువ్వు అనుకున్నట్టు లేడు, వాడు వాడు ఉన్నాడు కానీ నువ్వు అనుకున్నట్టు మటుకు వాడు లేడు, ఉన్నాడు అక్కడ ఉంటాం. కానీ నువ్వు ఏమనుకున్నావు వాడు ఎలా ఉంటాడో అనుకుంటున్నావు అలా లేడు. వాడు సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి. నిజంత నీకు అసాధ్యం ఉంది కానీ వాడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అంటే నీకు లోపల నుంచి అది నీలో హృదయంగా లోపల నుండి అది లోపల నుండి నీ పిలుస్తాను. లోపలికెళ్తాను కొంచెం ప్రయత్నం చేయటమే, లోపల లోపలికి వెళ్ళాలనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టావు అనుకో అది కూడా లోపలికి రమ్మని పిలుస్తాను. నువ్వు లోపలికి వెళ్తాను ప్రయత్నం మొదలుపెట్టావు అనుకో అది కూడా నీ తెలియజేట్లు కాదు, అది కూడా వాడు అనుకో అది కూడా అంతే. అది అంతా అనుగ్రహమే, అంతా దయే, అంతా ఆత్మే, అంతా చైతన్యమే. ఒక లోపలికి పిలిపొందినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడం ప్రయత్నం చేసావనుకో నీ తెలివితేటలు వెళ్ళవు, అది కూడా వారి దగ్గర వెళ్ళవు లోపలికి. అంతా అది ఉన్నదేది. భగవాన్ ఎవరైనా అడిగేవారు చైతన్యం ఉండాను, చైతన్యం ఉండని అని చెప్పేవారు కదా ఉన్నదేది అంటే నేను తప్పించేది లేదని. అంటే భగవాన్ చెప్తున్నారు మీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపం వస్తే ఎవరి మీద కోపం పెట్టుకోకండి, మీ మీద మీ మీద మీరే కోపం పెట్టుకోండి, ఆ దొంగల మీద కోపం పెట్టుకోండి. అంటే రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. మిమ్మల్ని చూసి నా ముఖం ఎట్లు పెట్టుకుంది, నేను నన్ను చూసి మీ ముఖం ఎట్లు పెట్టుకుంటే ఇంకా ముచ్చట్లే ఉన్నాయి. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. ఇక్కడ భగవానే ఉన్నారంటే నువ్వు నేను ఎలా అనుగ్రహిస్తున్నాను, అలాగే నన్ను తెలుసుకోవాలని కాన్స్ ఉన్నప్పుడే ముచ్చట్లు చప్పట్లు లేదా సున్నా. ఈశ్వరుడికి తెలియబడాలని ఎలా వేదన పడుతుంది, ఆయన తెలుసుకోవాలి, వేదన ఉన్నప్పుడే సక్సెస్ అవుతున్న పని. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. రెండు చేతులు కలవకపోతే చప్పట్లు లేవు, రెండు మనసులు కలవకపోతే ముచ్చట్లు లేవు. అలాగే నీ లోపల ఆ తెలియబడాలనే కాంక్ష, తెలియబడే వస్తువు గంటలు తెలుసుకోవాలన్న కాంక్షగా ఉన్నప్పుడు అది నీకు యూనిటీ వస్తున్నప్పుడు అదే నీవు ఇది నీవు. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే, వారు చెప్తే ఏం చెప్పటం అంటే అలా చెయ్యి. కొంతమంది బాగా స్నేహంగా ఉన్నవాడు ఎలా చెప్తారంటే, వారు చెప్తే ఏం చెప్పటం అంటే అలా చేయండి అంటారు. ఆ స్నేహం అంటే స్నేహితుల లక్షణం ఏంటంటే శరీరాలు ఏగా ఉంటాయి, మనసు ఒకటిగా ఉంటుంది, అదే స్నేహం. ఆ మనసు ఒకటి అయినప్పుడు వాడికి వచ్చి కష్టం వీడు అనుకుంటాడు, వీడికి వచ్చి ఏదైనా కష్టం వస్తే వాడు అనుకుంటాడు. వాడికి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, తనకే వచ్చింది అనుకుంటాడు. ఆ స్నేహితుల మధ్య అవినాభావ సంబంధాలు, ఏ ఫ్రెండ్ నీడ్, ఏ ఫ్రెండ్ ఏంటి అంటే స్నేహం అంటే ఏం లేదు. స్నేహం అంటే మనసు ఒకటి ఉంటుంది, మీ శరీరాలు రెండుగా ఉంటాయి, అంతకంటే అది స్నేహం. దుర్యోధనుడి గురించి కర్ణుడికి చెప్తారు, వాడితో నీకు స్నేహం ఉంటాడు. అయిపోయింది అయిపోయింది, ఇంతకాలం స్నేహం చేశాం, ఈ కష్టకాలంలో మటుకు దుర్యోధను విడిచిపెట్టినాడు కదా. నేను దుర్యోధను అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్తున్నారు, కానీ ఈ పరిస్థితిలో వాడిని నేను విడిచిపెట్టినాడు, ఎట్టి పరిస్థితిలో వాడిని విడిచిపెట్టినాడు, అది స్నేహం. ఈ కృష్ణుడు మాయ మాటలు చెప్పాడు వాడికి, అది ఇదే మాయదేవుడు. ఎవరికి ఆ కర్ణుడు ఏం చెప్పాడు, ఎందుకు ఆడుకోవడానికి తెలుగుతారా, పదవలేదా నీకు పడేస్తాడు. ఈ స్నేహాన్ని విడిచిపెట్టుకుని పదవి ఇచ్చి వద్దు బాబు అన్నాడు. మంచి చెడ్డ అయిపోయింది, ఆ స్నేహం విడిచిపెట్టినాడు. అలాగే గాంధీ గారు కూడా కృష్ణులాగా ఏం చేశారంటే, పాకిస్తాన్ జిన్నా వాళ్ళు వచ్చింది, అలా మన భారత మన దేశం ఒకటే, రెండు మొక్కలకి విడిపోయింది. భారతదేశం ఒకటి పాకిస్తాన్, రెండు ఇండియా. అందుకే ఇండియాని కొంతమంది హిందుస్థాన్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఒకటే దేశం రెండు మొక్కల కింద విడిపోయింది. ఈ పాకిస్తాన్ రావడానికి కొంతమంది ముస్లింలు, ముస్లింల నాయకుడు జిన్నా, జిన్నా కారణం. ఈ పాకిస్తాన్ విడదీసేయడానికి, మన భారతదేశాన్ని పాకిస్తాన్ విడదీసేయడానికి జిన్నా కారణం. గాంధీ గారు కృష్ణుడు ఏ పని చేశాడో కర్ణుడి దగ్గరికి వెళ్ళి, గాంధీ గారు కూడా అదే పని చేశారు. స్వయంగా జిన్నా ఇంటికి వెళ్ళిపోయి ఆయన పిలవకుండానే ఆ ప్రధానమంత్రి నువ్వే చేసుకుంది కానీ దేశాన్ని ఎడగొట్టద్దన్నారు. నేను దేశాన్ని ఎడగొట్టాను అనుకోండి, మరి ముందు అందరూ మెజార్టీ కదా, నాకైతే పదవి ఇచ్చి పది రోజుల్లో తీసేస్తే మరి నా పాకిస్తాన్ అవుతుంది బాబు, నీ పదవి నాకు వద్దన్నాడు. గాంధీ గారు మీరంటే నాకు పూజ బాగుంది, అసలు మరి మీరు మా ఇంటికి రావటమే విశేషం, మీరంటే నాకు గౌరవం ఉంది, నిజంగా గౌరవం ఉంది. గాంధీ గారు పోయినప్పుడు జన్మ ఏడ్చాడు పాపం, రాజకీయంగా విరోధంలో ఉన్నా ఏడ్చాడు. కొంతమందికి ప్రైవేట్ గొప్ప వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ప్రైవేట్ ఒపీనియన్స్ వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు, మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కానీ ఒక మనిషిని చూసేటప్పుడు మన వ్యక్తిగత అభిరుచులను బట్టి చూడకూడదు, జనరల్ గా చూడాలి. నేను మీ వంక చూస్తున్నాను అనుకోండి, మీ ప్రైవేట్ మీ అభిరుచులు వేరుగా ఉండొచ్చు, నా అభిరుచులు వేరుగా ఉండొచ్చు, కానీ మీ ఔన్నత్యాన్ని చూసేటప్పుడు జనరల్ గా చూడాలి. అలాగే జిన్నాజీ గాంధీ గారికి అభిప్రాయాలు ఉండే, ప్రైవేట్ ఒపీనియన్స్ వేరు, ఇద్దరు అభిప్రాయాలు. కానీ గాంధీని చూసినప్పుడు జనరల్ గా చూడగలిగాడు జన్మ, అందుకని పోలీసులు ఏడ్చాడు నిజంగా. అది ఇంతకు ఎందుకంటే అది స్నేహం. ఎవరిది? కర్ణుడు. ధర్మరాజు కూర్చునే కూర్చుడో నేను కూర్చోబెడతా అన్నాడు కృష్ణుడు గాంధీ గారు జన్మని చెప్పినట్టు. నో అన్నాడు, అది స్నేహం. అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు అయ్యా. రెండు మనసులు కలిస్తే ముచ్చట్లు, రెండు చేతులు కలిస్తే చప్పట్లు. అలాగే లోపలి ఆ వస్తువు తెలియబడాలని, మీకు తెలియబడాలని అది ఎలా అనుకుంటుందో తెలుసుకోవాలని కూడా మీకు కూడా ఉండాలి. అప్పుడు రెండు, ఆ రెండు ఉన్నప్పుడే మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఆత్మానుభవం, ఆత్మని ఎలాగైతే తెలియబడాలని అనుకుంటుందో నువ్వు కూడా దాన్ని తెలుసుకోవాలని అనుకుంటేనే ముచ్చట్లు చప్పట్లు రెండు సమానంగా ఉండాలి. ఇంత గొడవ ఇన్నాక వీడేమంటున్నాడు తెలుసండి, ఇంతకీ జ్ఞానం కలగాలంటే గురువు అవసరం అంటున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పేది ఏంటి? అడిగి పాపం ఆడి తెలియజేటను బట్టి అడిగి పొందాలని. ఇంత గొడవ చెప్పుకొచ్చాక మళ్ళీ ఇది అడిగి ప్రశ్న ఏంటి? గురువు గారు సహాయం అక్కర్లేదు. అంటే రమణ మహర్షి గారికి కూడా భాష గురువు లేకపోయినా అరుణాచలిస్తాడు గురువు అయ్యింది. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారు మెడ్రాసులో ఏం చెప్పారంటే, గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందొచ్చు అని చెప్పారు. అది ఎవరు తప మోసుకొచ్చారు? ఎవరి దగ్గరికి? భగవాన్ దగ్గరికి మోసుకొచ్చారు తప. ఏమంటే వాళ్ళ జేకే గారు ఇలా అంటున్నారు, అప్పుడు భగవాన్ మాట చెప్పారు. ఒకవేళ జేకే గారికి గురువు అవసరం లేకుండా జ్ఞానం వస్తే రావచ్చు, కానీ ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని ఆయన ఎలా చెబుతారు? ఆయన చెబుతే ఏంటి? అది ఎలా సాధ్యం? ఒకవేళ ఆయనకి ఎక్కడ లేకపోవచ్చు గురువు, ఇతరులకు ఎవరికి గురువు ఒక్కలేదని చెప్పడానికి ఆయన ఎవరు అన్నారు భగవాన్. అంటే గురువు యొక్క అవసరాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఏమి లేదు, మన భగవంతుని హృదయపూర్వకంగా ఆరాధించగా ఆరాధించగా ఆ భగవంతుడే మనకి కాళ్ళు చేతులు తెడుక్కుని గురు రూపంలో వస్తాడు. ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ఈశ్వరుడు నా గురువు, నా ఆత్మ నా ఒకటి. విశ్వము అనేక జన్మలు ఆరాధించగా ఆయనే కాళ్ళు చేతులు తొడుక్కుని శరీరాన్ని తొడుక్కుని గురు రూపంలో దర్శనమిస్తారు. గురు వేరు, చైతన్యం వేరు, ఆత్మ వేరు, దేవుడు వేరు కాదు. ఎన్ని పర్యాయ పదాలు ఇంటికి అడిగి చెప్పమంటాడు గురువు ఉండాలా, మరి ఇంకోటి అడుగుతున్నాడు ఉంటే ఎంతకాలం ఉండాలా గురువు అని. ఆ గురువు అవసరమా? ఒక అవసరం అంటే ఎంతకాలం డాక్టర్ గారు ఎంతకాలం, డాక్టర్ గారు ఎంతకాలం అవసరం అంటే ఇది జబ్బు తగ్గే వరకు అవసరం, ఇది జబ్బు తగ్గేది కాబట్టి డాక్టర్ గారు రోజా అవసరం. ఈ చర్మగారు ఎలాగో తగ్గదు, తీరా అడ్రస్ డాక్టర్ గారు. గురువు అవసరమా? గురువు అవసరం అయితే ఎంతకాలం అవసరం? ఏ భగవాన్ చెప్తున్నారు, భగవాన్ స్పష్టంగానే చెప్తున్నారు, నిస్సందేహంగా చెప్తున్నారు, సందేహరహితంగానే చెప్తున్నారు. గురువు ఎంతకాలం అవసరం అంటే మీకు వ్యక్తి భావన ఉన్నంతకాలం, దేహమే ఆత్మ అనుకునేంత కాలం, దేహమే సత్యం అనుకునేంత కాలం, దేహమే సర్వస్వం ఉన్నంత కాలం, మీకు దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలం గురువు అవసరమే. స్పష్టం అవసరమేమో అంటలేదు, అవసరమే కాబోసి మాటలు అక్కడ లేవు. రోగం ఉన్నంతకాలం వైద్యుడు అవసరమే, అజ్ఞానం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం గురువు అవసరమే. భగవాన్ చెప్తున్నారు చూడు, నువ్వు నువ్వు ఆత్మ, నువ్వు ఆనంద స్వరూపుడు, నువ్వు ఆనంద స్వరూపుడు. ఎప్పుడు కూడా ఆనందం అఖండ వస్తువులో ఉంటుంది, ఖండఖండ వస్తువులో ఆనందం ఉండదు. ఆనందం అఖండంగా ఉంటుంది, అఖండంగా ఉండి చైతన్యమే. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఆత్మే, నువ్వు చైతన్యమే, కానీ దాన్ని నువ్వెవరో ఆత్మే, నువ్వెవరో చైతన్యం, కానీ ఏం చేస్తావుంటే చైతన్యాన్ని తీసుకొచ్చి నీ దేహానికి పరిమితం చేసుకుంటున్నావు. ఆ పరిమిత బుద్ధి, ఆ హద్దులతో కూడిన బుద్ధి, ఆ పరిమితులతో కూడిన బుద్ధిని ఊరగొట్టడానికి గురువు అవసరం. వండర్ఫుల్ టీచింగ్. నువ్వు చైతన్యానివే, నువ్వు చైతన్యానివే, ఇప్పుడు ఆ తెలియపోయి నీకు పర్లేదు. దాన్ని ఏం చేస్తున్నావు? చైతన్యాన్ని తీసుకొచ్చి దేహానికి పరిమితం చేస్తున్నావు. దేహమే చైతన్యం అనుకుంటున్నావు, దేహానికి పరిమితం చేస్తున్నావు. నువ్వు ఆత్మలే, కానీ ఆత్మ దేనికి పరిమితం చేస్తున్నావు? దేహానికి. నువ్వు ఆత్మే కానీ దేహానికి పరిమితం చేస్తున్నావు, అంటే దేహమే ఆత్మ అనుకుంటున్నావు. ఆ బుద్ధి నీకు పోయే వరకు, ఆ బుద్ధి నశించే వరకు, దేహాత్మ బుద్ధి నశించే వరకు నీకు గురువు అవసరమే. ఆ దేహాత్మ బుద్ధి పోయిన మరుక్షణంలో నువ్వు చైతన్య స్రవంతులు ఐక్యం వెళ్ళిపోతావు. వ్యక్తిగతంగా ఆలోచించే ఆలోచన నశిస్తుంది, అసలు వ్యక్తిపరమైన ఆలోచన నశిస్తుంది ఎప్పుడు? నీకు దేహాత్మ బుద్ధి నశించినప్పుడు. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఈశ్వరు మీద ఆప్యాయత కలిగినా, ఈశ్వరు మీద భక్తి కలిగినా అది కూడా ఆయన దయ. ఒకవేళ నీకు నిలకడలేని భక్తి నిలకడైందనుకోండి అది కూడా ఆయన దయ. అంటే భగవాన్ చెప్పి సబ్జెక్ట్ ఏంటంటే, నీకు గురువు మీద నీకు ఒక భక్తి కలిగినా అది కూడా గురువు దయే, అది కూడా గురువు దయే. యేసుక్రీస్తు చెప్పాడు, నీ తెలివితేటను బట్టి చల్లబడిపోయిన ఒక వెంట్రుకను కూడా నల్లగా చేసుకోలేవు. నీ జుట్టులో ఒక వెంట్రుక కనుక చల్లబడిపోతే నీ తెలివితేటలను ఉపయోగించి ఒక వెంట్రుకను కూడా నువ్వు నల్లగా చేసుకోలేవు అని యేసు అంటాడు బైబుల్లో. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సూచిద్దరు. సాత్వికులు ధన్యులు, వారు స్వతంత్రించుకుందరు. కొంతమంది పేచీ వస్తే పెంచేస్తా ఉంటారు, కొంతమంది పేచీ వస్తే పెంచడం పరిష్కారం చేయడానికి చూస్తారు. అలా పరిష్కారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దేవుని దగ్గరికి పాత్రులు అవుతారు అంటాడు బైబుల్లో. ఆ సమాధాన పరిచేవారు ధన్యులు, వారు ఈశ్వరుని యొక్క దయకి పాత్రులు అవుతారు, ఈశ్వర జ్ఞానానికి పాత్రులు కూడా వారసులు అవుతారు. బైబిల్ వాచ, ఈశ్వరుని ఆస్తికత, ఈశ్వరుని ఆస్తి అంటే జ్ఞానం, దానికి నువ్వు పాత్రుడు అవుతుండవు, వారసులు అవుతావు. అక్కడ దయ చూపించకుండా వాడు వాడికి మామూలుగా హక్కు ఏర్పడుతుంది, వారసులు అయిపోతాడు వాడు. అంటే రైట్ వచ్చేస్తుంది అతను వాడికి, ఎవరు సమాధాన పరిచేవాడికి రైట్ వస్తుంది అతను వాడికి. పెట్టి తింటే పర్వాలేదు, కొంచెం ముందు పెట్టకుండా తింటారు. పెట్టి తిట్టే పర్లేదు, నాలుగు మూత హక్కు ఏం పెట్టి వెళ్ళదు, తిట్టి ఉంటుంది అక్కడ. అది పెట్టేవాడికి తిట్టి హక్కుండి, కానీ పెట్టినవాడికి తిట్టి హక్కులే వస్తుంది. ఇది బైబిల్ చెప్పి, యేసుకి చెప్పి అదే. నీ వారసులు అవుతావు, సమాధాన పరిచయం మనస్సు కనుక నేను ఉంటే వారసులు అవుతావు, పాత్రుడు అవుతుండాలి వారసులు అవుతావు. అంటే నీకు రైట్ ఏర్పడుతున్నాను. ఆ గురువు పట్ల గురువు దయవల్లే నీకు గురువు ఏమైంది, ఆప్యాయత కలుగుతుంది. గురువు ఏంది, ప్రేమ కలుగుతుంది. ఆయన దయవల్లే నీకు ప్రేమ కలుగుతుంది. అంతేకాదు ఆయన పట్ల నీకు శరణాగతి చేస్తావు, పరిపూర్ణ శరణాగతి. జ్ఞానంతో సమానం, ఈశ్వరుని ఇష్టం మన ఇష్టం, ఆయన సంకల్పం మన సంకల్పం. మన సొంత సంకల్పం అంటే ఏమి ఉండదు, ఆయన సంకల్పం మన సంకల్పం, ఆయన ఇష్టమే మన ఇష్టం. అప్పుడు నీకు అసలు దుఃఖం వచ్చే అవకాశం లేదు. అంటే గురువు చేసే నీకు గొప్ప సహాయం ఏంటంటే, నువ్వు ఆత్మలో ఉన్నావు, ఆత్మకు బొమ్మిందా ఉన్నావు అనుకుంటావు, నీ లోపలికి పంపించి నీకు అంతర్దృష్టి కలిగించి ఆ దిన్న తలంపు తొలగిస్తావు. ఎందుకు భగవాన్ చెప్పింది ఏంటంటే, నీకు దేహాత్మ బుద్ధి ఉంది, దేహాత్మ బుద్ధి ఉంది, నీ ధ్యానం చేస్తావు అనుకో, జపం చేస్తున్నావు అనుకో, జపం చేయటం వల్ల ధ్యానం, మందులు తింటే కూడా రోగం తగ్గాలి, ఆ మందులు తింటే కూడా రోగం పెరుగుతుంది అంటే మందులు ఎందుకు? నీ దేహాత్మ బుద్ధి నశించాలి, నీ జపం చేసి ధ్యానం చేసి దేహాత్మ బుద్ధిని పెంచుకుంటా అంటే జపం ఎందుకు, ధ్యానం ఎందుకని? ఇది జపజ్ఞానములు దేనికి? జపం చేసి ధ్యానం చేసి దేహమే నేనని బుద్ధిని పెంచుకుంటాంటే, దేహమే సర్వస్వం దేహమే సత్యమని బుద్ధిని పెంచుకుంటాంటే నువ్వు జపం వల్ల ప్రయోజనం ఏంటి, ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు మందులు ఎందుకు తింటున్నావు? రోగం తగ్గటానికి. రోగం తగ్గకపోయినా పర్లేదు, రోగం పెరుగుతుంట, మందుల వల్ల ప్రయోజనం ఏంటి? ధ్యానం చేసి 4-5 గంటలు ధ్యానం చేసి 5-5 గంటలు ధ్యానం చేసి దేహమేనని బుద్ధి పెంచుకుంటాంటే ఆ ధ్యానం ఎందుకు చేసినట్టు? సాధన ఎందుకు చేస్తున్నావు? దేహాత్మ బుద్ధి తగ్గటానికి. నీ సాధన వల్ల దేహాత్మ బుద్ధి పెరుగుతాంటే ఇంకా సాధనతో ప్రయోజనం ఏంటి? నువ్వు తినే మందుల వల్ల నీకున్న రోగం పెరుగుతుంటే మందులు వాటే ఇంటికి దేనికి? ఇది ఇక్కడ సబ్జెక్ట్. నీకు లోచి కలగకుండా, నీ ముఖం జ్ఞానం వైపు తిరగకుండా, అక్కడ సూర్యుడు ఉన్నా నీ ముఖం అటు తిరగకపోతే అని కనపడ్డం, ఉన్నా కనపడ్డం. అదేవిధంగా నీ హృదయంలోకి నీ ముఖం అటు తిరగకుండా, నీకు లోచూపు కలగకుండా, గంభీరత రాకుండా, దూరదృష్టి రాకుండా, ఆ అంతర్దృష్టి రాకుండా, నీకు అంతర్ముఖత్వం రాకుండా, నీకు సాక్షాత్కారం రాని రాదు. హై స్కూల్ విద్య నీకు పూర్తి అవ్వకుండా కాలేజీలో నేను నేర్చుకోలేను. ఆ అంతర్ముఖ దృష్టి కలగకుండా నీకు అసలు ఆత్మజ్ఞానం రాని రాదు. అసలు ఆ లోచూపు లేని వాడికి లోపల వస్తూ ఎరుకులోకి రాదు. ఆ లోచూపు కలగజేయడానికి ప్రయత్నం చేసేవాడు గురువు. ఆ లోచూపు ఎవరైతే కలగజేయడాడు గురువు కాదు, రాక్షసుడు. ఎంతకాలం చెప్పుకుంటాడు రాముడు గొప్పవాడు కృష్ణుడు గొప్పవాడే? నేను ఎలా ఎంతకాలం చెప్తాం? ఒక కృష్ణుడు వచ్చి అడిగాడు ఇంకో కృష్ణుడి కోసం ఎదురు చూస్తాను. మరి ఈ కాలం మాట, ఇప్పుడున్న కాలం మాట ఏంటి? వర్తమాన కాలం మాట ఏంటి? అసలు మన అందరం వర్తమాన కాలాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు అయితే బాగా ఎన్నారని చెబుతున్నాడు గొప్పవాడని. చేతి గంటలో ఎంతో డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు ఏంటి? నువ్వు సంపాదించుకునేది ఏంటి? నువ్వు పొందింది ఏంటి? నీ శాంతి ఎంతవరకు అడుగుతూ ఉండే? చేతి గంటలో ఎంత డబ్బు ఉంటే చెప్పు, నీ జేబులో పైసా లేదు ఇప్పుడు. అంటే లోపల నీ లోపల ఏదో నిజం ఉందంటున్నావు కదా, ఎవరు ఆ ప్రశ్నించే వెంటనే కానీ నా లోపల ఏదో నిజం ఉందని ఆ భగవాన్ చెప్తాను. ఆ నిజమేదో తెలుసుకునే వరకు నీ కృషి అవసరమే. వారి కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అంత ముఖ్యం. ఎవరి కృప? నీ లోపల ఉన్న నిజం తాలూకు దాని తాలూకు కృప ఎంత ముఖ్యమో నీ కృషి కూడా అదే భగవద్గీత. భగవద్గీత అంటే ఇదే. కృష్ణుడెవరు? కృప. అర్జునుడెవరు? కృషి. ఈ రెండు ఐక్యమైతే జై. ఈ రెండు ఐక్యమైతే అయ్యే చెప్పక్క. ఈ రెండు ఐక్యమైతే నీకు సాక్షాత్కారం. ఈ రెండు ఐక్యం కాకపోతే నీకు సాక్షాత్కారం లేదు. జ్ఞాన సంపద లేదు నీకు. ఈ రెండు ఐక్యం కాకపోతే నువ్వు సాధన ఎంతకాలం చేసిన ఆత్మ కొంచెం సడన్ గా తెలియబడదు. ఓ చెట్టుని కొబ్బరికాయ ఉందనుకోండి, అది పక్వానికి వచ్చేటప్పుడు, పక్వానికి వచ్చేప్పుడు ఎలా ఉంది? కొంచెం 6 నెలలో 1 సంవత్సరం పడుతుంది. అది రాలేటప్పుడు 6 నెలలు పట్టదు. రాలేటప్పుడు కొన్ని క్షణాలు రాలిపడుతుంది. నువ్వు సాధన చేయడానికే టైం పడుతుంది. కానీ ఆ లోపల ఈశ్వరు నీకు వ్యక్తమైనప్పుడు, లోపల ఆత్మ నీకు వ్యక్తమైనప్పుడు కొన్ని క్షణాల్లో వ్యక్తమవుతుంది. ఆనందం వెలిగిస్తాడు అప్పుడే, అక్కడే. ఎక్కడ దాకా నీ పెళ్లి ఉంది అనుకోండి, ఆ పెళ్లికి 4 నెలల నుంచి ప్రయత్నం. ఏదో కంత అంటారు, సంత అంటారు, పొంత అంటారు, ఇది ఒక గొడవ కాదు. 6 నెలల పని పెళ్లి అంచబోతుందో గంటలో పెళ్లి అయిపోదు. అన్నం వండటానికి ఎంత టైం పడుతుంది? అన్నం వండటానికి ఎంత 2 గంటలు 3 గంటలు తింటే 5 నిమిషాలు అయిపోతుంది. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది. నీ సాధనలో టైం పడుతుంది, కానీ అనుభవం వచ్చేది కొన్ని క్షణాల్లో. అనుభవం రావటం ఆనందమని ఐక్యం అవటం ఆనంద స్రవంతిలో ఏమిసిరాటం. నీ భిన్నభావం నశించడం, ఖండభావం నశించడం, అఖండ భావం రావడం, అఖండ భావం వచ్చేది నీకు ఆనందం కలగటం ఎన్ని కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. గంటలు పట్టదు, సంవత్సరాలు పట్టదు. ఆ హృదయంలోని శాంతి నీకు ఎప్పుడూ కొంచెం రుచి దొరికిందా? హృదయంలోని ఆనందం నీకు కొంచెం రుచి దొరికిందా? టేస్ట్ కొంచెం అందిందా? మనం ఎప్పుడు వెళ్తాం? మనం ఎప్పుడు హృదయంలో లైన్ అవుతాం? ఎప్పుడు ఆ శాంతి ఎప్పుడు మనకు అనుకున్న పై ఎందుకోదండి? అది స్వతంత్రంగా ఉంటుంది. ఆ లోపల వచ్చే శాంతి ఎలా ఉంటుంది? స్వతంత్రంగా మనుషుల మీద కానీ, సంఘటనల మీద కానీ, లోకం మీద కానీ, పంచభూతాల మీద కానీ, లోకాల మీద కానీ, దేవతల మీద కానీ ఆధారపడదు. నేను శంకరాచార్య వారు చెప్పాం, నీకు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కలిగే ఆనందం వల్ల ఇంద్రుడు కూడా సిగ్గుపడతాడు. అదొక్కసారి నీకు లోపలటువంటి సత్యం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు. అంతకంటే పొందదని వేరే ఉందని కానీ, అంతకంటే మనం సాధించవలసింది వేరే ఉందని కానీ, ఏదో వ్యాపకం పెట్టుకుందామని కానీ, అలా ఉండాలని కానీ, ఇలా ఉండాలని కానీ, అలా అనిపించదని. దీనికి మించి ఇంకేదో ఉండాలని, దానికి పొందాలని కూడా ఏమి అనిపించదు. అట్టిదోయే జ్ఞానం. త్యాగరించాడు, ఎక్కడ జ్ఞానం ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో అక్కడ నన్ను మేలుకొలిపో తండ్రి అంటాడు గీతాంజలిలో. ఎక్కడ భయం అంటూ ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉందో, ఓ తండ్రి అక్కడికి నన్ను మేలుకొలుపు. ఓ తండ్రి నన్ను అక్కడికి మేలుకోవడం నేను సహకరించినవు. నా ప్రయత్నం ఉంటే సరిపోదు. భయం ఎలా ఉంటుందో తెలియని స్థితికి నేను మేలుకోవడానికి నువ్వు నాకు సహాయ సహకారం లభించో తండ్రి. ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు. ఈ గీతాంజలో ఒక వాక్యం అని చెప్పి మనకి లేటెస్ట్ గురువు పెడతా. వేదాలు 4 వేదాల సారం పెడతలం పెడత కదా. ఇప్పుడు నా చట్టపద్యాయ గారి భగవాన్ చూడటానికి వచ్చేవారు రమణాశ్రంలో అంతేవాసి. 4-5 నెలలు రమణాశ్రంలో ఉన్నారు. ఎవరు? చట్టపద్యాయ. ఈ పెడతకాయ చెప్పడం వల్ల ఇంకొక చెప్పడం వల్ల భగవంతుడు ఇలా ఊగుతూ ఊగుతూ చెప్పుకోవడం, డాన్స్ చేస్తూ చెప్పుకోవడం చెట్టపద్యం. ఆయన మన పార్లమెంట్ మెంబర్ చేశారు చెట్టపద్యం, హరీంద్రనాథ్ చెట్టపద్యం, హరిన్ హరిన్ అన్నవారు. ఏ మాట చెప్పినా శరీరం కూడా కాళ్ళు చేతులు తిప్పుతూ చెప్పుకోవడం ఎవరు చెట్టపద్యం. ఆయన పెడత కథ రాశాడు. మిగిలిన గారికి వంటింటి మనిషి సరోజనాడు గారి తమ్ముడు రమణ మహర్షి గారికి అంతేవాసు. అంతేవాసు అంటే ఆయన ఇంట్లో మనిషితోడు సమానం, పరాయి వాళ్ళు కాదని. మనం ఎప్పుడైనా భగవాన్ దగ్గర బుడబొక్కల మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, అనుకోండి, ఎప్పుడైనా బుడబొక్కలు మాట్లాడుతున్నావు అనుకోండి, బుడబొక్కల మాటలు, ఆయన బుడబొక్కల మాటలు అండవు, నువ్వు చెప్పే మాటలు జ్ఞానమా? అది పది మనం భగవాన్ దగ్గర ఏదైనా బుడబొక్కల మాటలు వేసి కూర్చొని మాట్లాడుతున్నావు అనుకోండి, అది బుడబొక్కల మాటలు ఆయన అండవు, అలాగండవు, నువ్వు చెప్పే మాటలు అది జ్ఞానమా? అంటే అది అజ్ఞానం అని చెప్పటం. వారికి మీరు కనపడ్డారండి, మీరికి వారికి కనపడ్డారండి అని ఏదో చెప్పారు కదా, అది ఇవ్వని కనిపించింది, కుంకుమ రాలిపోయింది, ఈ మాటలు ఏమో చెప్తా అనుకోండి, ఏమంటుంది జ్ఞానమా? ఎక్కడో ఇవ్వూతి రాలకండి, నువ్వు వెళ్ళి చూసావు, ఆ చూసేవాడు అంత సత్యం, ఇవ్వూతి అంత సత్యం. భగవాన్ ఏమంటారంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇలా మాట్లాడుతున్నాం, ఎలా అంటాం జనరల్ గా అసలు మనకున్న వ్యవహారంలో భగవాన్ ఎలా అంటారు, అది జ్ఞానమా? నువ్వు మాట్లాడే మాట జ్ఞానమా? అంటే జ్ఞానం కాదని చెప్పటం, జ్ఞానం కాదని చెప్పడం అది జ్ఞానమా? అంటే జ్ఞానం కాదని అది జ్ఞానమా?
వేదం కూడా చెబుతుంది మీరు అశ్రుతిని వెనకండి శృతి లేనండి అని. ఎంత వండర్ఫుల్ గా ఉందో చూడండి.
శృతి ఏం చెప్పింది? శృతి అంటే శృతి ఏం చెప్పింది? శృతి అంటే జ్ఞానం. శృతి ఏం చెప్పింది? వింటే జ్ఞానం గురించి, అశ్రుతి గురించి వెనకు. ఒక జ్ఞానం గురించి వినమనుకో, అజ్ఞానం గురించి వినకు. జ్ఞానం గురించి వినమని చెప్పింది శృతే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పింది శృతే. జ్ఞానం గురించి వినమని చెప్పింది జ్ఞానమే, అజ్ఞానం గురించి వినొద్దని చెప్పింది జ్ఞానమే. నువ్వు శృతి గురించి విను, అశ్రుతి గురించి వినకు అని శృతే చెబుతాను.
ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట గుర్తుపెట్టి ఇంటికి వెళ్ళిపోండి. మీ వేదం చెప్పింది మీరు అశ్రుతి వినకండి శృతి వినండి. అంటే అందరూ ఏం చెప్పమంటారండి? శృతి అంటే జ్ఞానం, శృతి అంటే అశ్రుతి అంటే అజ్ఞానం, జ్ఞానం కానీ అజ్ఞానం. మీరు అశ్రుతిని వినకండి, అది వినకండి కనీసం. ఎవరైనా అజ్ఞానం గురించి చెప్పండి వినిచెట్టుకోండి, మీరు పేచీ ఎక్కడే వినిచెట్టుకోండి. మీరు అశ్రుతి వినకండి అసలు, అంటే శృతి వినండి. శృతి అంటే, శృతి అంటే వేదం, వేదం అంటే జ్ఞానం. మీరు శృతి వినండి అంటే జ్ఞానం వినండి, అశ్రుతి వినండి అంటే అశ్రుతి అంటే జ్ఞానం కానిది, జ్ఞానం కానిది ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం కనీసం సేవనం చేయకండి. మీకు కాఫీ దొరకడం లేదని ఎండ్రింక్ తాగుతారు ఎవరైనా? అంటే మీకు బుద్ధిని కాఫీ దొరకలేదు కానీ పాలు తీసుకురావడం ఆలస్యం కానీ ఏదో కాఫీ దొరకడం లేదు ఎండ్రింక్ డబ్బా ఏమన్నా ఉన్నా ఎండ్రింక్ తాగుతారు. మీకు శృతి వినే అవకాశం లేదనుకోండి, జ్ఞానం వినే అవకాశం లేదనుకోండి, అవకాశం లేదని అశ్రుతి వినకండి, అజ్ఞానం గురించి వినకండి. శృతి వేదం చెప్తుంది, ఎందుకంటే ఇంకో వైభవం చూడండి, అది వినొద్దా, అశ్రుతి వినొద్దు లేచి వెళ్ళిపోమని చెప్పాడు వేదముడు. శృతి వినండి. ఆ ఋషి అంటే దయామయుడు అనిపిస్తుంది మనకు, అంటే వినగ అజ్ఞానం గురించి వినగలిగే బ్రహ్మదేవుడికైనా రెమ్మట్లేదు అని. అంటే హిట్లర్ చెప్పాడు సిద్ధాంతం, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం హిట్లర్. వాడు ఏం చెప్పాడంటే నేను ఎప్పుడైనా ఒక అబద్ధం చెబుతానంటే అబద్ధం చెప్పేది కూడా సంకోచించకండి, చెప్పండి, ఒకసారి చెప్పండి, రెండు సార్లు చెప్పండి, మూడు సార్లు చెప్పండి, నాలుగు సార్లు చెప్పండి, అలాగైతే వంద సార్లు చెప్పండి. వంద సార్లు చెప్తే కొంతమంది కాయలే, కొంతమంది అయినా కొంతమంది కాకపోయినా కొంతమంది నమ్ముతారు, వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చేస్తారు అని చెప్పి అబద్ధం చెప్పడానికి మీరు అభిమానించొద్దని చెప్పారు చెప్పాడు ఈ మాట. మీరు ఒక అబద్ధం చెప్పండి ముందు, ఎవరికైనా నమ్ముకున్నారు కనుక రెండోసారి చెప్పండి, వాళ్ళు ఎప్పుడు నమ్ముకున్నారు కనుక మూడోసారి చెప్పండి, అలా వంద సార్లు చెప్పండి. వంద సార్లు చెప్తే కొంతమంది పిచ్చోడు ఉంటారు కదా అమ్మాది, వాళ్ళే నీ పార్టీని చేరతారు, నీ పార్టీ లేకుండా నీకు ఎలా అభివృద్ధి అవుతున్నాయి? ఇక్కడ సిద్ధాంతం ఇది, నీ పార్టీ దొంగ పార్టీయే కానీ ఈ పార్టీ కూడా జనం ఉండాలి. నీ పార్టీ కూడా జనం ఉండాలంటే అబద్ధాలు చెప్తేనే పార్టీలోకి చేర్చుకో, లేకపోతే నీ పార్టీ ఏం బలపడుతుంది, నీ ప్రధానమంత్రి పదవి ఏమో వస్తుంది. అంటే నేను చెప్పాను సిద్ధాంతం ఏంటంటే, నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెబుతున్నానని భయపడకు, నేను అబద్ధం చెప్తున్నానని భయపడకు, సంకోచించకు. అలా చెప్పు, పది మందికి చెప్తాండి కనీసం ఐదు మంది అని నమ్ముతారు, ఆ పది మంది ఐదు మంది ఉండిపోతారు, ఐదు మంది నీ పార్టీలో చేరుతారు, నువ్వు అయితే ప్రయోజనం చేయవచ్చు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను అనుభవం లేకుండా చెప్తున్నాయి, ఎక్కడ సిద్ధాంతం. కొంతమంది జనాలు మీకు దొరుకుతారు కదా, లేచి మూడేడవచ్చు. శృతి ఏం చెప్పిందంటే అజ్ఞానం గురించి బోధించేవాడు బోధిస్తూ ఉంటారు, అది చెప్పడం తప్పు కాదు, వినటం మీకు తప్పు, అది చెప్పడం అంత తప్పు, చేయటం మీకు కూడా అంతే తప్పు. ఎవరైనా అజ్ఞానం బోధిస్తున్నాడు అంటే ఆడి తప్పు కాదు, వాడి ఎంత తప్పు, వినటం కూడా మీకు ఎంత తప్పు అజ్ఞానం గురించి. శృతి చెప్పింది, శృతి అంటే జ్ఞానం, నువ్వు వింటావా జ్ఞానం గురించి శ్రవణం చేయి. అశృతి గురించి, అశృతి గురించి శ్రవణం, అశృతి అంటే అజ్ఞానం, శృతి అంటే జ్ఞానం. శృతి కానిది జ్ఞానం కానిది అజ్ఞానం, శృతి అంటే వేదం అంటే జ్ఞానం, వేదం కానిది అజ్ఞానం,
నువ్వు శ్రవణం చేస్తే జ్ఞానం గురించి శ్రవణం చేయి. ఒక ఎవరైనా అజ్ఞానం గురించి శ్రవణం చేయొద్దు. ఎవరైనా చెప్పేవారున్నా నువ్వు కనీసం శ్రవణం చేయొద్దు. అది వేదం చెప్పంటే నీ మాటలు తల్లి చెప్పుకుంటాను, పరేవాడు చెప్పరు. మన క్షేమం ఎవరు కోరతారు? మన అమ్మ కంటే మన క్షేమం ఎవరు ఎక్కువ కోరరు. నువ్వు గుర్తుపెట్టుకోండి, మన అమ్మ కంటే కూడా మన క్షేమం ఎవరు కోరరు. అంటే వేద మాట అన్నారు. ఏమన్నారు? వేదంలో చెప్పిన వాక్యం తల్లితో సమానం. ఇంకే మన తల్లి మన క్షేమం ఎలా కోరుతుందో అలా వేదం కూడా మన క్షేమం కోరుతుంది. కాబట్టి అలా చేయండి. కొంతమంది ఏమంటారంటే వేదంలో విజ్ఞాన యాగాలు చెప్పారు కదంటే మనదే సామాన్య మానవుడికి కోరికలు ఉంటాయి. మీకు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు ఏదో కోరికలు ఉంటాయి, ఏదో విడిచుంటుంది. అవి విజ్ఞంలో బాము ఒక భాగం. అది ఆ మంత్రం ద్వారా ఆహారాన్ని విజ్ఞంలో హోమం చేసి అదే పదార్థాన్ని అగ్నిలో హోమం చేస్తే అది ఏ దేవతకు సంబంధించిన యజ్ఞం చేస్తే ఆ దేవతకు ఆహారం అందుతుంది. అప్పుడు ఆ దేవత అనుగ్రహాన్ని నువ్వు పొందుతావు. అప్పుడు నీ కోరిక నెరవేరుతున్నాయి. ఇది ఒక భారం యజ్ఞంలో. అయితే ఇది ఫైనల్ కాదు. నీకు అద్వైతానుభవం పొందే వరకు, జ్ఞానం పొందే వరకు, నీకు భగవద్ పొందే వరకు ఏ కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు యాగం చెప్పింది అంతే. యాగంలో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ సంసార జీవితానికి ఉపయోగపడే మాటలు కూడా యాగంలో చెప్పారు. అదంతా జ్ఞానం కాదు. నీకు అద్వైతానుభవం కలిగినప్పుడు, అమృతానుభవం కలిగే వరకు నీకేదో కొన్ని శరీరానికి సంబంధించిన అవసరాలు ఉంటాయి. అవసరాలకు సంబంధించిన నెరవేర్చుకోవడానికి కొన్ని ఉపాయాలు, కొన్ని మంత్రాలు చెప్పారు. అది అంతవరకే కానీ అది నగర సత్యం కాదు. ప్రపంచం నీకు ప్రపంచం అసత్యం, అందులో అనుమానం లేదు. ప్రపంచం సత్యం కాదు. కానీ మీరు అద్వైతానుభవం వచ్చే వరకు, అమృతానుభవం వచ్చే వరకు, నువ్వెవరో నీ తెలుసుకునే వరకు, అసహజ స్థితి నుంచి విడుదల పొంది సహజ స్థితిలోకి అందే వరకు ప్రపంచం అసత్యం కానీ సత్యంగా కనిపిస్తుంది. ప్రపంచం నీకు లోకం నీకు అమృతానుభవం కలిగినప్పుడు అసత్యం అసత్యంగా కనిపిస్తుంది, సత్యం సత్యంగా కనిపిస్తుంది. అమృతానుభవం పొందక ముందు లోకం అసత్యమే నీకు సత్యంగానే కనిపిస్తుంది. నిజంగా సత్యం అంటూ ఏం లేదు అయ్యా. ఇక్కడే ఉంది. ఎక్కడ ఉంది? ఇక నువ్వు పొందేది ఎక్కడ ఉంది? నువ్వు పొందేది నీ పలకాయకు దూరం లేదు, నీ జ్ఞాన దూరంలో ఉంది. నువ్వు పొందేది నీ పలకాయకు జ్ఞాన దూరంలో ఉంది. పొందే ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ అందరూ నేను నేను చైతన్యంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను. అందరూ నేను ఉన్నాను, చిష్ట వేసుకుని ఉన్నాను. అందరి హృదయాలు ఎలా ఉన్నాడు? చిష్ట వేసుకుని ఉన్నాడు. ఉన్నాడు, ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఏదనుకుంటే ఉన్నవాడు ఎక్కడికి పోడు. ఉన్నాడు, లోపల ఉన్నాడు. నోటి మాటలతో చెప్తే ఏమిటండి? దేవుడు ఉన్నాడని చెప్పినా లేదని చెప్పినా ఏం ప్రయోజనం ఉంది? ఇక్కడనే వస్తువు మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే జ్ఞానం యొక్క వైభవం తెలుస్తుంది. ఆ జ్ఞానం యొక్క వికాసం, ఆ జ్ఞానం యొక్క వైభవం ఇక్కడున్న వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. నోటితో ఏం, నోటితో చెప్పిన మాటలు ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు ఉన్నాడని చెప్పిన ఒకటో లేడని చెప్పిన ఒకటో దాని తాలూకు అనుభవం ఇక్కడ లేదు. ఏమి లేదు, ఇక్కడే ఉంది. నువ్వు ఉండనుకున్నప్పుడు ఉంది, లేదనుకున్నప్పుడు కూడా ఉంది. నీకు ఏమీ లేదు. నువ్వు ఎన్ని ఉపాయాలు ఆలోచించు, ఎన్ని మార్గాల్లో ప్రయాణించను, ఏ గురువు దగ్గర నువ్వు ట్రైనింగ్ పొందు, ఏ కాలేజీలో చదువు, ఏ మార్గాన్ని ప్రయాణించు. ఈ అహంభావన అంతర్ధానమైన మరుక్షణంలో, అహంభావన నశించిన మరుక్షణంలో, అహంభావన మాయైన మరుక్షణంలో, అహంభావన నీరుతో సహా నశించిన మరుక్షణంలో ఎక్కడున్న సత్య వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఎప్పుడో కాదు, మరుక్షణంలో సూర్యుడు ఉదయించడం, వెలుకలు రావడం ఒకేసారి జరిగిపోతాయి. అలాగే ఇక్కడ అహంభావం నశించడం, సత్య దర్శనం అవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఇదే భగవాన్ చెప్పారు. ఎక్కడైతే నేననే తలంపు నీకు ఎక్కడి నుంచైతే ఉదయించేస్తాడో, నేను నేనే అంటున్నావు కదా, ఆ మూల తలంపు ఎక్కడి నుంచి ఉదయించేస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు నశించటం ఎవరో ఈ యదవనేది నశించటం, ఆ శుద్ధమైన వ్యక్తమవటం రెండు ఒకేసారి జరిగిపోతాయి. ఈ అపరిశుద్ధమైన నేను నశించటం, ఆ శుద్ధమైన నేను వ్యక్తమవటం, ఈ విద్యానేది నశించటం, ఆ సత్యమే నేను వ్యక్తమవటం, ఇది ఎక్కడైతే నశించిందో అది ఎక్కడ వ్యక్తమవుతుంది. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఎక్కడైతే మాయమేది నశించిందో అక్కడ నేను సత్యమే నేను వ్యక్తమవుతుంది. వారు ఉంటారు, కానీ వారు దేనితోటి వారికి తాదాత్మ్యం ఉంటుంది. వారు ఉంటారు, వారు ఎలా ఉంటారు అంతనా వారి. మీరు ఏరు, నేను ఏరిన భావన ఇంటికి వస్తానంటే రంగుని బట్టి, గుణాలను బట్టి, శరీరాన్ని బట్టి, ఏరు బుద్ధి, అహంభావన బట్టి ఏరు బుద్ధి వస్తుంది. అది నశించిన కదా తాను.
వారు ఉంటారు. ఎలా ఉంటారు? నువ్వనుకున్నట్టు ఉండరు. లోపల వారు ఉన్నారు, వారు ఉన్నారు. ఎలా ఉన్నారు? వారు నువ్వనుకున్నట్టు లేదు. మరి ఎలా ఉన్నారు? వారు ఎలా ఉన్నారు? అలా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? అలా ఉన్నారు. అంతేగా నువ్వు అనుకున్నట్టు మట్టి వాడు లేరు. వారు మనసుగా లేరు, చైతన్యంగా ఉన్నారు. వారు ఏం అనుకోరు. మనసు అనుకుంటుంది, వారు ఏం అనుకోరు. వారు ఏం అనుకోరు. ఉంటారు అంతే. వారు ఉంటారు, కానీ వారేం నేను అనుకోరు. చైతన్యం ఉంది, కానీ వారు ఏమీ అనుకోరు. అనుకునేది మనిషి యొక్క స్వభావం. ఇవాళ నేను దిష్టి ఒక వాక్యంలో చెప్తాను. దిష్టు ముగింపు మాట ఒక మాట చెప్తాను. ఈ మనుషులు చూసి లోకంలో మనుషులు చూసి లోకాన్ని చూసి ఏం కంగారపడకు. ఎంత పెద్ద గుమ్మడికాయలు చిన్న కత్తి పేకండి ఒక్కు, ఏమీ కంగారు పడకండి. ఇప్పుడు ప్రపంచమంతా నిండిపోతుంది. ప్రపంచమంతా అడి ఇతరులు, ప్రపంచం, దేవతలు, పునర్జన్మలు, పూర్వజన్మలు, విరోధాలు, ఈ స్నేహాలు, ఈ చుట్టాలు, ఈ బంధుత్వాలు, ఈ ఉండటాలు, ఈ పోటాలు, ఈ రాకలు, ఈ పోకలు, ఈ లోకం, లోకంలో ఉన్న వైవిధ్యాలు, లోకంలో ఉన్న రాగద్వేషాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ జ్ఞానికి అర్థమైతే ఎవరు మిమ్మల్ని మీకు దుఃఖం తీసుకురాగారు. ఆ నేను మీకు అర్థం కాకపోతే మీ బంధువులు మీ స్నేహితులు మిమ్మల్ని సుడిపెట్టాలని మిమ్మల్ని సుడిపెట్టలేదు. ఇదింటే అందరూ ఉన్నారు, ఇదింటే అంతా ఉంది. ఇది లేకపోతే ఏది లేదు, నువ్వు ఉన్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఈశ్వరుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఈశ్వరుడు ముద్దబ్బాలే లేడు, వాడు సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మన కోసం ఎదురు చూస్తున్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ బుద్ధిగాడు ఎప్పుడు అర్హత సంపాదిస్తాడో, ఎక్కడ యోగ్యతం అర్హత కొంచెం సంపాదించామనుకోండి, యోగ్యత కొంచెం సంపాదించామనుకోండి, మన లోపల గుంజేసుకుంటాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన ఐక్యం చేసుకున్నాడు. ఈ స్వరూపాన్ని మనకి ఇవ్వటం మీకు కొంచెం అర్హత, కొంచెం యోగ్యత, మనం ఒక మాట చెప్పుకుంటే సరిపోతుంది. అది ఆచార్యులు ఎవరు అంటారు, మీకు ఇక్కడ అమృతానుభవం కలిగే వరకు దేవతల విధంగానే కనిపిస్తారు, లోకాల విధంగానే కనిపిస్తాయి, యజ్ఞాలు కూడా ఏ విధంగానే కనిపిస్తాయి. ఎప్పుడు ఇది పొందవలసింది పొందేవారు. ఏదైనా పుస్తకం చదివి ఇదంతా నిజం కాదనుకున్నాను, పుస్తకం చదివి తెలియదు నిజంగానే కనిపిస్తుంది. నిజం కానివి కూడా నీకు ఇక్కడ పొందాలి, నువ్వు పొందవలసింది ఇక్కడ పొందేటప్పుడు తెలుస్తుంది. లోకం అసత్యం, ఇది నోటి మాట వచ్చేది కాదు. ఇది భగవాన్ చెప్పారు కొంచెం స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. ఆ దయ కనుక ఈశ్వరుని దయ మనకు వస్తుంది అనుకోండి, ఇక్కడ నేను ఈశ్వరుడు మనం అనుగ్రహిస్తున్నాడు అనుకున్నారు, అనుగ్రహించడం పూర్తి చేయలేదనుకోని ప్రారంభించాడనుకున్నాడు, మనకు ఊపిరి సరిపడదు. ఆ అనుగ్రహం ఇంకా పూర్తి అవడానికి ముందు ప్రారంభించాడనుకోని అనుగ్రహించాడు, అలా మనకు ఊపిరి సరిపడదు. భగవాన్ బోధ భవిష్యత్తులో మనకి ఎటువంటి జబ్బులు రాకుండా చేసే బోధ. భగవాన్ ఎవరు అడిగారు? శివుడు ఉన్నాడా? శివుడు అనేవాడు ఉన్నాడని అది భగవాన్ గారు. నువ్వు ఉన్నావా? ఎవన్నారు భగవాను? నువ్వున్నావు, నేనున్నా. నువ్వుంటే వాడు ఎక్కడ, వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? ఎంత బాగుండో చూడండి, ఎంత ముచ్చటగా ఉండో చూడండి సబ్జెక్టు. శివుడు ఉన్నాడా? ఎవరు ప్రశ్న? శివుడు ఉన్నాడా? అంటే భగవాన్ ఏం చెప్పాడు? ఉన్నాడని చెప్పలేదు, ఏడని చెప్పలేదు. నువ్వు ఉన్నావా అని అడిగాడు. ఎవరిని అడిగి? నేను ఉన్నాను. నువ్వుంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు? వాడు కూడా ఉన్నాడు, కానీ ఏమి ఎవరికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత నిజం? వాడు ఎంత నిజం? మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో నవ్వుతూ ఉంటాడు, మనతో ఎప్పుడైనా జోక్స్ కట్ చేస్తూ ఉంటాడు, మనతో భోజనం చేస్తూ ఉంటాడు, కానీ నిజం దగ్గరికి ఆ లోయల్లోకి, హృదయంలోకి, లోయల్లోకి చూసిపోతూ ఉంటాడు వాడే భగవాన్. ఇది చూచేవాడిని, చూడబడేదాన్ని, తప్పించి ఓవర్కమ్ చేసి లోయల్లోకి, ఆ నగ్న సత్యంలోకి మోసుకుపోతాను చేసే ప్రయత్నం, భగవాన్ చేసే ప్రయత్నం. మీరు అర్థం అయ్యినా, అర్థం అవ్వకపోయినా, అంటే వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉంటే ఎప్పుడైనా స్ఫురిస్తాం. ఏదో సగలిడి పిల్లలు విన్నాం ఆ మాట, మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఆ మాట ఎప్పుడైనా మీరు స్ఫురిస్తే సరిపోదు. మంచి మాట వెంటనే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ విని ఉండటం మంచిది. అరుణ చల్ల శివ, అరుణ చల్ల శివ, అరుణ చల్ల శివ, అరుణ చల్ల. భగవాన్ అక్కడే కేంద్రీకరిస్తారు. అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం. ఎంత గరుడోళ్ళు అరుణాచలం, అరుణాచలం. అసలు నేను స్మరించడం వల్ల అహంభావన తీసేస్తారని చెప్పినారు, ఇంకా మాట ఏం కావాలన్నారు.
ఎంతో దండవయ్యా నువ్వు. అరుణాచలం 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 అనుకుంటాం, అనుకోవటం వల్ల అహంభావనే పోతుందని చెప్తున్నారు. అంతకంటే ఘనతేం కావాలండి? ఈ జబ్బు పోతుంది, భవిష్యత్తులో జబ్బులు రావు. ఈ జబ్బు పోతుంది, భవిష్యత్తులు అంటే జబ్బులు రావు. అంతకంటే ఘనత ఏం కావాలి? ఎంతో దండవయ్యా నువ్వు, ఎంతో గొప్పవాడు నువ్వు. ప్రస్తుతం జబ్బు పోగొట్టేస్తావు, భవిష్యత్తులోంచి జబ్బులు రానివ్వు. అహంభావన పోయిన వాడికి శరీరమే రాదు, వాడికి జబ్బే రాదు. శరీరం ఉన్నవాడికి జబ్బు, కానీ శరీరం లేని వాడికి జబ్బు ఏంటి? ఎంత దండవయ్యా నువ్వు. పైగా ఈ పని ఎలా చేస్తావు చెప్పమంటావా? నిర్మలంగా చేస్తావు, నిశ్చలంగా చేస్తావు. ఇతరులకు తెలియాలని నువ్వు అనుకో. ఎంచకంటే నీకు ఇక్కడ లేరు కాబట్టి ఆందం చూడండి. నువ్వు లోపల అసూయి పెట్టుకుని, లోపల వికారాలు పెట్టుకుని సబ్జెక్ట్ వెనకండి. ఓపెన్ మైండ్ అని తోటి విన్నారు. నువ్వు మా అభివృద్ధిని పోగొట్టడానికి ఎలా పనిచేస్తున్నావు? గొడవగా పనిచేయటం లేదు, నిశ్శబ్దంగా చేస్తున్నావు. నువ్వు నాకు ఏదైనా ఉపకారం చేస్తున్నావు అనుకో, గొడవలు అది ఇతరులకు తెలియాలి. నువ్వు నాకు చేసే ఉపకారం ఎక్కడ చేయాలి నువ్వు అనుకోవట్లేదు. ఇంకేత అనుకోవట్లేదు, నీకు అది ఇతరులు లేదు. ఇప్పుడు దాని అర్థం ఏంటి? జ్ఞానానికి ఇతరులు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు. ఇంకోటి ఇది ఇంకో సూక్ష్మం ఉంది. అంతా నేను అనుకుంటాను. నువ్వు మంచి మంచిగా కనపడదు, చెడు చెడుగా కనపడదు. అంతా దాన్ని